ஓம் நமோ பகவச்சே ஸ்ரீ ரமணாயாம். ஓம் நமோ பகவச்சே ஸ்ரீ ரமணாயாம். பிரியமான ஆத்ம பந்துலாரா, ఈ రోజున పలమూరు భక్తులు అందరూ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని పలమూరు రావటం జరిగింది. ఆచార విచార ప్రచార ఈ సాంప్రదాయంలో చెప్తారు. అంటే చెప్పేవాళ్ళకి ఆచారం ఉండాలి. ఆచారం అంటే క్రమశిక్షణ ఉండాలి. ఆచార అంటే చెప్పేవాడికి ఆచారం ఉన్నవాడే ఆచార్యుడని మనం శివరాత్రి రోజున చెప్పుకున్నాం. ఆచార్యుడికి గురువుకు ఉన్న తేడా కూడా చెప్పుకున్నాం. గురువుకి ఆచార్యుడి లక్షణాలు ఉండక్కర్లేదు, కానీ ఆచార్యుడికి మటుకు గురువు లక్షణాలు ఉండాలి. గురువుకి ఆచార్యుడి లక్షణాలు ఉండక్కర్లేదు. రామకృష్ణ పరమహంస గారు గురువే ఆచార్యుడు కాదు. రమణ మహర్షి గారు కూడా గురువే ఆచార్యుడులో కాదు. శంకరుడు ఆచార్యుడు, రామానుజుడు ఆచార్యుడు, మధ్యుడు ఆచార్యుడు, మధ్వాచార్యుడు. వీళ్ళు గురువులు వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. వాళ్ళ అనుభవానికి వేదానికి సరిగ్గా సరిపోతుంది. బంగారం చూసినట్టు సరిపోతుంది, ఏం తేడా రాదు. అయితే ఆచార్యుడు ఏం చేయాలంటే, పూర్వం టెక్స్ట్ బుక్లను తీసుకుని గీతా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అవి తీసుకుని బళ్ళో లెక్కలు వేస్తారు. లెక్కలు ఎలా చెప్తారో అలా సబ్జెక్టు చెబుతూ ఉండాలి, అనుగ్రహించాలి. అనుగ్రహ ఆశీస్సులు గురువు ఇవ్వాలి, ఆచార్యుడు ఇవ్వాలి. అయితే ఒట్టి ఆచార్యుడు ఒకటి పాఠం చెప్పి వాడికి అనుగ్రహం ఇచ్చే శక్తి లేకపోతే వాడు ఆచార్యుడు అవ్వడం. అక్కడ పాఠం చెప్పడం రెండో పక్షం, ముందు అనుగ్రహించాలి. అనుగ్రహం వల్లే భక్తులకు అన్నీ వస్తాయి. ఇక్కడ ఆచార విచార, విచారంటే ఆత్మవిచారణ చెయ్యాలి. నువ్వు ప్రచారం చేసే ముందు, అంటే ప్రవచనం చెప్పే ముందు నీకు క్రమశిక్షణ ఉండాలి. తర్వాత విచారణ చెయ్యాలి, ఆత్మవిచారణ చెయ్యాలి, త్రికరణ శుద్ధిగా చెయ్యాలి, చిత్తశుద్ధితో చెయ్యాలి. ఆచారం లేకుండా, విచారణ లేకుండా, అంటే విచారం లేకుండా ప్రవచనం ఆచారము లేకుండా, విచారము లేకుండా ప్రచారము చేయటానికి పనికి రాడేవాడని. ఆచార విచార ప్రచార అంటే వాడికి అధ్యయనం ఉండాలి, తర్వాత ఏమో క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, తర్వాత ఆత్మవిచారణ చెయ్యాలి. లోక విచారణ కాదు, ఆత్మవిచారణ చెయ్యాలి. అప్పుడు కానీ వాళ్ళు ప్రచారానికి పనికి రాడని. అంటే ప్రవచనం చెప్పేవాడికి ఆచార అధ్యయన ప్రవచనం, ఇది ఒక పద్ధతి. అంటే వాడికి ఆచారం ముఖ్యంగా ఉండాలి, తర్వాత అధ్యయనం ఉండాలి, శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు ప్రచారం అక్కర్లేదు. వాడి దగ్గర ఇచ్చిన వాళ్ళకి బోధిస్తే సరిపోతుంది. అంటే గౌతమ బుద్ధుడు, రమణ మహర్షి గారు, రామకృష్ణుడు, వాళ్ళు అలా చేసింది. వాళ్ళు ఎక్కడ ప్రచారం లేదు, వాళ్ళకి ప్రవచనమే. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాలుగు మాటలు చెప్పేవారు. అంటే సేకరసకం, అంటే సత్యాన్వేషణ లేని వాళ్ళకి చిత్తశుద్ధితో ఎవరైతే ఆత్మవిచారణ చేయరో వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదని. యోగ్యత లేని వాళ్ళకి, అర్హత లేని వాళ్ళకి చెప్పినంత ప్రయోజనం ఉండదు. ఇప్పుడు సిమెంట్ మీద ఊడిస్తే ఏం పండుతుంది? చేను దున్నకుండా ఊడిస్తే ఏం పండుతుంది? అంచేత శ్రవణ సాధన. ఇప్పుడు మీరు సబ్జెక్టు శ్రవణం చేస్తున్నారు, అది కూడా సాధన. సాధనగా మీరు శ్రవణం చేయాలి, కాలక్షేపానికి శ్రవణం చేయకూడదు. శ్రవణ సాధన అంటే మీరు వినటం కూడా సాధనలో భాగంగా వినాలి, దాన్ని శ్రవణ సాధన అంటారు. అలా శ్రవణం చేయటం కూడా సాధనలో భాగంగా చేస్తే అది మీకు ఫలిస్తుంది. తర్వాత గురువుకి అంతఃకరణం లేని ఆనందం ఉండకూడదు, హృదయం లేని ఆనందం ఉండకూడదు. వాడు గురువుగా ఉండటానికి పనికిరాడు. అంతఃకరణ లేని ఆనందం ఏంటంటే వాడేం మంచి పనులు చేయడు, ఎవరికైనా కాళ్ళు ఇరిగితే మా బాగా విరిగినాయి అనుకుంటాడు, ఆనందం పొందుతాడు. అంతఃకరణ ఉండదు, హృదయం ఉండదు. తర్వాత ఎవడైనా బాగుపడితే, పచ్చగా ఉంటే అడిగేది, పచ్చగా ఉంటే బాధపడతాడు. తర్వాత ఏమో ఎవడైనా పాడైపోతే ఆనందిస్తాడు. అది వాళ్ళు మంచి పనులు ఏం చేయరు, సత్కర్మ ఏమి చేయరు. అయితే వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటారు, ఎవరైనా పాడైపోతే ఆనందంగా ఉంటారు, ఎవరికైనా కాళ్ళు ఇరిగితే మా బాగా ఇరిగిపోయినాయి అనుకుంటారు. అది అంతఃకరణం లేని ఆనందం, హృదయం లేని ఆనందం. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎంత చదువుకున్నా వాడు గురువుగా ఉండటానికి పనికిరాడు. అసలు ప్రవచనానికి కానీ ప్రచారానికి కానీ పనికిరాడు. కొంతమంది వాళ్ళు మంచి మాట మాట్లాడరు, మంచి పని చేయరు, మంచి ఆలోచనలు రావు. ఎదటి వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా చెడ్డ జరిగితే సంతోషిస్తారంతే. ఎదటి వాళ్ళకి ఎవరికైనా లాభం వస్తే ఏడుస్తారు, నష్టం వస్తే మా బాగా వచ్చింది పోయాడు అనుకుంటారు. దాని అంతఃకరణం లేని ఆనందం అంటారు. అంటే హృదయం ఉండదు, ఆనందిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పాజిటివ్గా ఏ పని చేసి ఆనందించరు. ఎదటి వాళ్ళకు వచ్చిన కష్టం, ఎదటి వాళ్ళకు వచ్చిన నష్టమే వాళ్ళకి ఆనందం. అటువంటి వాడు గురువుగా ఉండటానికి వాడికి వాడికి అధ్యయనం ఉన్నా, వాడికి పాండిత్యం ఉన్నా గురువుగా ఉండటానికి పనికిరాడు. తర్వాత ప్రతి మనిషికి పుట్టుకతోటి రాగద్వేషాలు వస్తాయి. కొంతమంది మనుషులంటే ఇష్టం, కొంతమంది మనుషులంటే ఇష్టం, ఒక ప్లేస్ అంటే ఇష్టం, మరొక ప్లేస్ అంటే ఇష్టం లేకపోవటం, ఒక ప్రాంతం అంటే ఇష్టం, ఇంకో ప్రాంతం అంటే ఇష్టం లేకపోవటం, రకరకాలుగా రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయి. ఈ రాగద్వేషాలు మనకు వయసు వచ్చి కొలిది తెలిస్తే కానీ అది పుట్టుకతోటే వస్తాయి. కొన్ని లక్షణాలు పుట్టుకతోటే వస్తాయి. అయ్యే ఈ రాగద్వేషాలు అతిగా ఉన్నవాడు కూడా గురువు కింద పనికిరాడని. కొంతమందికి ఓ ప్లేస్ మీద ఇష్టం ఉండదు, ఇంకో ప్లేస్ మీద ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి మీద ఇష్టం ఉండదు, ఇంకో వ్యక్తి మీద అయిష్టంగా ఉంటారు. ఇలా రాగద్వేషాలతోటి వాడు పండితులైనా రాగద్వేషాలతోటి నిండిన హృదయం గలవాడు ప్రవచనానికి పనికిరాడు. అంటే ఈ రాగద్వేషాలు పుట్టికతోటే వస్తాయి, కానీ వయసు వచ్చి కొద్ది తెలుస్తాయి వాడికి. ఆ పూర్వజన్మల నుంచి వస్తూ ఉంటాయి రాగద్వేషాలు. అంచేది గురువు కూడా పరిశుద్ధుడైతే, వాడు అనుగ్రహ ఆశీస్సులు ఇవ్వగలిగితే, వాడు అనుగ్రహం ఇచ్చే శక్తి ఆ గురువుకు ఉంటే ఇతరుల పట్ల, అంటే అమృత స్థితిని ప్రసాదించే శక్తి గురువుకు ఉండాలి. వాడు త్రిమూర్తులు చేసే పని చేస్తాడు గురుమూర్తి అని. గురుమూర్తి ఒక్కడే, త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు శివుడు, వాళ్ళు త్రిమూర్తులు అంటారు. బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు శివుడిని వాళ్ళు త్రిమూర్తులు అంటారు. మీకు మంచి సద్గురువు దొరికితే త్రిమూర్తులు అక్కర్లేదు, గురుమూర్తే సరిపోతాడని. గురుమూర్తి అంటే బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు, ఆడు విష్ణువు పోషిస్తాడు, శివుడు లయం చేస్తాడు, అంటే ప్రపంచాన్ని చివరికి తనలోనే లయం చేసుకుంటాడు. సృష్టించేవాడు బ్రహ్మదేవుడు, పోషించేవాడు విష్ణువు, లయం చేసేవాడు శివుడు అని. మీకు గురువు చాలు, ఇది పొలమూరు. పొలమూరులో పెద్ద మంచినీళ్ళ చెరువు ఉంది, ఆ చెరువులో నీళ్ళన్నీ ఏం చేసుకుంటారు మీరు? చెరువులో నీళ్ళన్నీ తాగేస్తారా? ఆ చెరువులో నీళ్ళు మీ ఇంటికి ట్యాప్లో వస్తాయి. ఆ చెరువులో నీళ్ళు ఈశ్వరుడు అంటాడు, వాడు విష్ణుమూర్తి అంటాడు, అంత నీళ్ళు మీరేం చేసుకుంటారు? గురుమూర్తి ట్యాప్ లాంటి వాడు, అంటే మీకు కావలసిన నీళ్ళు అందిస్తాడు. ఆ చెరువులో నీళ్ళన్నీ మీకు తాగేస్తారా? మీరు ఏం చేసుకుంటారు చెరువులో నీళ్ళు? ఒకవేళ పరమేశ్వరుడు ఆ చెరువులో నీళ్ళు అంటాడు, అంత నీళ్ళు మీరేం చేసుకుంటారు? ఆ చెరువులో నీళ్ళే, ఆ చెరువులో నీళ్ళే ట్యాప్లు పెట్టి పంపు చేసి మీ ఇంటికి పంపిస్తారు. ఆ ట్యాప్ గురుమూర్తులు అంటేవాడు, ఆడు మీరు దాహం తీర్చడానికి సరిపోతాడు. మీ దాహం తీర్చడానికి గురుమూర్తి సరిపోతాడు, విష్ణుమూర్తి శివమూర్తి అక్కర్లేదు, గురుమూర్తి సరిపోతాడు. చెరువులో నీళ్ళన్నీ వచ్చి, చెరువులో నీళ్ళు వచ్చి మీ ఇంటికాడ పడిపోతే మీరేం చేసుకుంటారు? అన్నీ తాగలరా? ఆ ట్యాప్లో నీళ్ళు ఏదో గ్లాసులో పట్టుకుని తాగుతారు, మీకు సరిపోతుంది. ఆ పని గురుమూర్తి చేయగలడను. అంటే గురుమూర్తి త్రిమూర్తులు చేసే పని గురుమూర్తి చేయగలడను. అంటే గురుమూర్తి మీకు చేసే సహాయం ఏంటంటే, అసలు చాలామందికి జ్ఞానం సంపాదించాలనే అపేక్ష ఉండదు. జ్ఞానం సంపాదించాలనే అపేక్ష ఏమి ఉండదు వాళ్ళకి, అసలు జిజ్ఞాస ఉండదు చాలామంది మనుషులకి. వాళ్ళు పుట్టిన వాళ్ళు 100 ఏళ్ళు బతికినా పుట్టినప్పుడు ఎలా ఉంటారు, ఆ శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, వికాసం ఉండదు అసలు. అసలు బ్రహ్మ జిజ్ఞాస, ఆ బ్రహ్మము పట్ల మీకు జిజ్ఞాస కలగజేయటం, శ్రద్ధ కలగజేయటం, దాన్ని తెలుసుకోవాలనే బుద్ధి కలగజేస్తాడు గురుమూర్తి మాత్రమే. అంటే గురువు సహాయం లేకుండా మీకు తెలుసుకోవాలనే బుద్ధి కూడా కలగదు అసలు. తర్వాత తెలుస్తుందా లేదా వేరే విషయం, దాన్ని జిజ్ఞాస అంటారు. జిజ్ఞాస అంటే జ్ఞానం సంపాదించాలనే కాంక్ష. తర్వాత ముముక్షత్వం అంటారు. ముముక్షత్వం అంటే జీవిత గమ్యమైనటువంటి మోక్షాన్ని పొందటం. ది ఎండ్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ సెల్ఫ్ నాలెడ్జ్ అని వేదంలో ఉంది. మీరు ఎన్ని విద్యలు చదువుకుండా విద్యల యొక్క గమ్యం ఆత్మజ్ఞాన సముపార్జన. అంటే నీకు ఎవరికైనా డబ్బు సంపాదించుకుంటే డబ్బు ఆనందం వస్తుంది. మాకు డబ్బు ఉంది డబ్బు ఉంది అంటారా? మీకు ఏళ్ళ పచ్చగా ఉండి రేపు ఎండిపోతుందన్న సంగతి అది మీకు తెలియదు. తర్వాత మీరు ఏమైనా ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే ఆనందం వస్తుంది, అది అధికార ఆనందం అంటారు. ఏదో 4 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారం ఉంటుంది, మీకు ఎవరో వచ్చి నమస్కారాలు పెడతా ఉంటారు, ఏదో 4 ఏదో ఆనందం, అది సరదాగా ఉంటుంది మీకు అధికార ఆనందం. తర్వాత ఏదో ధనం సంపాదించుకున్నప్పుడు మీరు ధనవంతులైన ఆళ్ళు ఇల్లు ఉంటే ఏదో కొంత ఆనందం పెంచుతారు. ఇవన్నీ పిశాచాలకు సంబంధించిన ఆనందాలు. తర్వాత మీరు బాగా పండితులు అనుకోండి, మీకు బాగా పాండిత్యం ఉంటే మీరు గొప్ప పండితులు అండి, బాగా చదువుకున్నారని చెప్తారు, అప్పుడు కూడా వాళ్ళకి ఆనందం కలుగుతుంది. ఇవన్నీ కూడా నిలబడి కాదు, ఈ ఏళ్ళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే గొడవలు కాను. కానీ ఈ లక్ష్యం కాదు, జీవిత లక్ష్యం. మీ దేహ ప్రారంభాన్ని బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇది లక్ష్యం కాదు, మీరు ఆత్మజ్ఞాన సముపార్జన చెయ్యాలి. మీకు 10 మంది ఓట్లు ఇస్తే మీరు అధికారం రావచ్చు, మీరు చేసిందల్లా కలిసి వస్తే ధనవంతులు అవ్వచ్చు, తర్వాత మీరు చదివింది వంట పెడితే పండితులు అవ్వచ్చు, ఇవన్నీ బాహ్య విషయాలు. ఇవన్నీ కానీ ఆత్మ ఆనందం మటుకి ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మానందం రాదు. అది బయట ఎక్స్టర్నల్గా మీరు ఏదో చేయటం వల్ల రాదు. మీరు ఏదైనా చెరువు తవ్విస్తే పుణ్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం వచ్చేది. సత్కర్మలు చేయటం మంచిది అంతమాత్రం చేత బాహ్యంగా చేయటం వల్ల అది రాదు. ది ఎండ్ ఆఫ్ మొత్తం మీరు ఏ చదువులు మీరు చదువుకున్నా దాని ముగింపు ఆత్మజ్ఞానం సంపాదించాలి. కానీ మీరు ఇంజనీరింగ్ చదివారనుకోండి, ఇంజనీరింగ్లో పనులు ఎలా చేయాలి, అది ఎలా బిల్డింగ్ ఎలా కట్టించాలా, వంతిని ఎలా కట్టించాలి, ఇటువంటి విషయాలు తెలుస్తాయి. అవి చేయటం వల్ల మీ పట్టు వెళ్ళిపోతుంది, నెలకింత జీతం ఇస్తారో మీ పట్టు వెళ్ళిపోతుంది. కానీ చదువు యొక్క జయం అంతే కాదు, అది మీ పొట్టకే పరిమితం. మీరు ఏ చదువు చదువుకున్నా మీ పొట్ట కోసం వృత్తి చేసుకోవాలి కాబట్టి ఆ వృత్తి చేసుకుంటూ జీవిత గమ్యం మటుకి ఆత్మజ్ఞానం సంపాదించాలన్న గమ్యం మాటమే పెట్టుకోవాలి. అంటే ఆత్మజ్ఞానం లేకుండా ఆత్మానందం కలగదు, అద్వైతానుభవం రాదు, నీకు అమృతానుభవం రాదు. రమణ మహర్షి గారు ఎవరితో మాట్లాడుతూ శరీరం ఉంటే ఎవడకు కావాలా, లేకపోతే ఎవడకు కావాలా, నేను ఎప్పుడు శరీరం ఉన్నప్పుడు ఉంటాను, శరీరం పోయినప్పుడు ఉంటాను, శరీరం ఉన్నప్పుడు ఉంటాను, పోయినప్పుడు ఉంటాను, నాకు అనుభవంలో ఉన్నప్పుడు ఉంటే ఎవడకు కావాలి, పోతే ఎవడకు కావాలన్నాడు. అది అమృతానుభవం. శరీరం ఉండే ఉండనివ్వండి, రేపు పోతుంది పోనివ్వండి, నేను ఉంటున్నాను కదా. శరీరం ఉంటే ఎవడకు కావాలి, పోతే ఎవడకు కావాలి, నేను ఉంటాను. శరీరం పోయినా నేను ఉంటాను, శరీరం ఉన్నా నేను ఉంటాను. అది పోయినప్పుడు పోతుంది, ఉన్నప్పుడు ఉంటుంది. దానితో దాని మీద ఆధారపడి నేను లేను. దాని మీద అది పోతే నేను పోతాను అనుకోటే అది పోతే నేను ఉంటాను సంగతి నాకు తెలుస్తుంది, అది నా అనుభవంలో ఉంది, అదే అమృతానుభవం. అప్పుడు అమృతానుభవం పొందిన వాడికి శరీరం అంటే అమృతానుభవం అంటే ఎప్పుడు ఉండేది, మృతం అంటే చనిపోయేది, అమృతం అంటే ఎప్పుడు చావులేని దానికి. ఎప్పుడు చావులేని సద్వస్తువు అనుభవంలో ఉన్నప్పుడు శరీరం ఉంటే ఏముంది, పోతే ఏముంది, శరీరం ఉన్నా శరీరం పోయినా నేను ఉంటానని నాకు అనుభవంలో ఉన్నప్పుడు ఉంటే ఎలా పోతే ఎలా. ఆ అనుభవం లేనప్పుడు మనం శరీరానికి చావు వచ్చినప్పుడు ఎప్పుడైతేనే భయం వచ్చేస్తుంది, విపరీతమైన భయం వచ్చేస్తుంది ఆ అనుభవం లేనప్పుడు. ఎంచేదంటే దేహం శ్మశానంలో కాల్చివేయబడినప్పుడు దేహంతో కూడా అమృతానుభవం లేనప్పుడు దేహం పోయినప్పుడు నేను పోతాననుకుంటాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ తలంపులోంచి భయం పడుతుంది. ఆ తలంపు దేహం పోతే నేను పోతాను నేను ఉండననుకుని అది ఒక తలంపు. ఆ తలంపు ఎక్కడంటే దేహము నేననే తలంపులోంచి వస్తుంది. ఆ మొదటి తలంపులోంచి ఈ తలంపు వస్తుంది. అంచేత ఆ మొదటి తలంపు పోయే వరకు ఈ తలంపు పోదు. ఆ మొదటి తలంపు ఎప్పుడు పోతుంది, దాన్ని అరుణాచల అష్టకం, అరుణాచల పథకం, అరుణాచల నవమణిమాల, ఇలా అక్షర మణమాల ఏదో రాశారు, దాని అరుణాచల స్థుతి పంచకం అని అంటారు. అందులో అష్టకంలో కొంచెం పిండి ఎక్కువ ఉంది, అది కొంచెం జీర్ణం అవ్వడం కష్టం. అరుణాచల అష్టకం అంటే 8 పద్యాలు అయ్యి. అది అష్టకంలో చోట ఏమన్నాడంటే, ఓ అరుణాచలేశ్వరుడా, నిన్ను చూశాను, నువ్వు కొండ రూపంలో ఉన్నావు, నిన్ను చూస్తున్నా నేనెవడని నేను ప్రశ్నించుకున్నాను, నిన్ను చూశాక నిన్ను చూసే నేను ఇక్కడ ఉన్నాడు కదా, ఆ నువ్వు ఎవడని ప్రశ్నించుకుంటాడు నెమ్మదిగా హృదయంలోకి జారిపోయాడు అంటే ఏ మనస్సు అయితే నాకు నేనుగా వ్యక్తమవుతుందా, మనస్సు హృదయంలో చెల్లిన తర్వాత అది కనిపించకుండా పోయింది, కనపడటం మానేసింది. అప్పుడు చూసేవాడు లేడు, చూడబడేది లేదు, చూసేవాడు లేదు, చూడబడేది లేదు, ఇంకా రెండూ లేవు. చూసేవాడు లేడు, చూసేవాడు ఉంటే చూడబడేది ఉంటుంది, చూసేవాడు లేనప్పుడు చూడబడేది కూడా ఉండదు. హృదయంలోకి వెళ్ళిపోయిన తర్వాత సద్వస్తువు, ఈ నేననే తలంపుకి ఆధారంగా ఉన్న సద్వస్తువు నాకు అనుభవంలోకి వచ్చాక చూసేవాడు చూడబడేది రెండు పక్కకు తప్పుకున్నాయి అరుణాచలేశ్వరుడు అన్నారు. రెండూ పోయినాయి. చూసే ప్రపంచం, చూడబడే ప్రపంచం లేదు, చూసే మనస్సు లేదు. ఎప్పుడు లేదు? చూసే మనస్సు యొక్క మూలంలోకి వెళితే దానికి ఆధారంగా ఉన్న సద్వస్తువు అనుభవంలోకి వచ్చాక ఈ చూసేవాడికి పోయాడు, చూడబడేది పోయింది. అరుణాచల అప్పుడు ఆ సద్వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు అంతా తానుగానే వ్యక్తం అవుతుంది. అంటే అది గురుమూర్తి చేసే పని. మీకు పరమేశ్వరుడు అంటాడు మహా పెద్ద చెరువు లాంటి వాడు, అంత నీళ్లు ఏం చేసుకుంటారు మీకు, మీకు కుళాల మీద ఆధారపడడం సరిపోతుంది, మీకు కావాల్సింటే గ్లాస్ తోడు పట్టుకోవచ్చు, బిన్తోడు పట్టుకోవచ్చు, అది గురువు చేయగలడు, అది గురుమూర్తి మీద ఆధారపడండి. మీకు జ్ఞానం కావాలంటే జ్ఞానం పట్ల అపేక్ష కలగజేస్తాడు మీకు. బ్రహ్మదేవుడు చేసి పని చేసేస్తాడు, విష్ణువు పోషిస్తాడు. అంటే జ్ఞానం పట్ల అపేక్ష వచ్చాక, జ్ఞానం కలిగాక అది మీకు జారి, వచ్చిన జ్ఞానం మీకు జారిపోకుండా స్థిరపట్టాలని కూడా చూస్తూ ఉంటాడు విష్ణువు చేసే పని. తర్వాత రుద్రుడు చేసే పని అంటే సంహారం. సంహారం అంటే చేను బాగా ఎదగాలి. చేను బాగా ఎదగాలంటే కలుపు మొక్కలు ఉండకూడదు. అలాగే మీరు జ్ఞానం కోసం పని చేస్తంటే పూర్వజన్మల అలవాట్లు, ఈ పూర్వజన్మల గుణాలు ఏదో కలుపు మొక్కల కింద వచ్చేస్తూ ఉంటాయి. చేనుకి మీరు నీరు పెట్టినప్పుడు ఆ చేనుకి వరికి ఎలా ఉంటుందో నీరు కలుపు మొక్కలకు ఎలా ఉంటుంది, వరితోడు సమానంగా కలుపు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ కలుపు మొక్కలు ఎలా వదిలేస్తే చేను ఏం పండదు, 10 బస్తాలు పండుతుంది, 2 బస్తాలు పండుతుంది. ఏం చేద్దంటే మీరు వేసిన ఎరువంతా కూడా కలుపు మొక్కలు లాగేస్తూ ఉంటాయి. అంచేత ఆ కలుపు మొక్కలు తీసే బాధ్యత కూడా గురువే పెట్టి కూడా అది శివుడు చేసే పని అని. అంటే బ్రహ్మదేవుడు చేసే పని చేస్తాడు, విష్ణువు చేసే పని చేస్తాడు, అంచేత శివుడు చేసే పని చేస్తాడు కలుపు మొక్కలు. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మీరు జ్ఞానంలో ఏదైనా అభివృద్ధిలోకి వస్తా అంటే మీ మీద విపరీతంగా అసూయి వచ్చేస్తుంది. కొంతమంది అసూయి పడి వాళ్ళు కూడా కలుపు మొక్కలే. వాళ్ళు మీకేం ఉపకారం చేయక్కర్లేదు, మీ కాళ్ళ మీద నిలబడి మీరు అభివృద్ధిలోకి వస్తా అంటే మీరేం సహాయం చేయక్కర్లేదు మీకు. వాళ్ళు ఇందాక చెప్పాను కదా, అంతఃకరణము లేని ఆనందము, హృదయము లేని ఆనందం. ఇప్పుడు మీరు ఏదైనా ఒక విషయంలో అభివృద్ధిలోకి వస్తా అంటే విపరీతంగా మీ మీద కొంతమందికి అసూయి వచ్చేస్తుంది. చివరికి అసూయి పడి వాళ్ళు ఏం చేస్తారంటే నాకు ఆటంకాలకు చేస్తారు, వాళ్ళే కలుపు మొక్కల కింద తయారవుతారు. అంచేత ఆ కలుపు మొక్కలను తొలగించే పని అది శివుడు చేస్తూ ఉంటాడు. అంటే శివజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లేకుండా మీకు ఆత్మానందం రాదు, అమృతానుభవం రాదు. అమృతానుభవం రాకుండా మీరు చావు పుట్టుకలు దాటి వెళ్ళలేరు. ఈ చావు పుట్టుకలు, లాభాలు, నష్టాలు, గౌరవాలు, అగౌరవాలు, ఇవన్నీ మీకు ఈ ద్వంద్వాలు ఏం, ఇవాళ సంతోషంగా ఉంటారు, రేపు దుఃఖంగా ఉంటారు, ప్రాపంచిక పరిస్థితులను బట్టి అది ఎప్పుడు ఒక రకంగా, అది నిజం అయితే కదా ఒక రకంగా ఉంటారు, అది నిజం కాదు, వస్తూ ఉంటా పోతూ ఉంటా. ఈ చావులు నిజం కాదు, పుట్టుకులు నిజం కాదు, మీకు వచ్చే లాభాలు నిజం కాదు, నష్టాలు నిజం కాదు, మీకు వచ్చే గౌరవాలు నిజం కాదు, అగౌరవాలు నిజం కాదు, ఇవన్నీ కూడా ఒక మహా స్వప్నంలో జరిగిపోతున్నాయి. ఈ స్వప్నంలోంచి మిమ్మల్ని మేలుకొలిపినే శక్తి ఉన్నవాడు ఒక గురుమూర్తి మాత్రమే. ఇది ఇక్కడ సిద్ధాంతం. ఇది మీ తెలివితేటలు. ఈ స్వప్నంలోంచి మీరు బయటకు రావటానికి మీ తెలివితేటలు సరిపోవు, మీ సాధన సరిపోదు. డివైన్ ఇంటర్ఫిరెన్స్ ఉండాలి. అందులోంచి మిమ్మల్ని మేలుకొలిపి మిమ్మల్ని జ్ఞానం వైపుకి మీ ముఖం మీ కళ్ళు జ్ఞానం వైపుకి మీ కళ్ళు తెరిపించేవాడు ఒక గురుమూర్తి మాత్రమే. మీరు దేహం పోయిన తర్వాత, మీ దేహం నశించిన తర్వాత బంధువులతోటి పరిసరాలతోటి స్నేహితులతోటి విరోధులతోటి అందరితోటి సంబంధాలు తెగిపోతాయి. ఒక గురుమూర్తితో తప్ప అందరితోటి సంబంధాలు తెగిపోతాయి. గురువు అంటే మీకు నిజమైన ఆత్మే గురువై ఉన్నాడు. మీ నిజమైన ఆత్మే గురువై ఉన్నాడు. అంచేది వాడు ఆత్మానుభవం మీకు కలగజేసే వరకు మీరు ఏ జన్మలో ఉన్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు మీకు ఆత్మానందం కలగజేసే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడు. వాడే గురువు అంటే వాడే శరీరంతో సంబంధం. మామూలు బంధువులతోటి మన శరీరం పోగానే బంధువులతోటి సంబంధాలు తెగిపోతాయి. ఏంచేది వాళ్ళు శరీరాన్ని బట్టి వచ్చిన వాళ్ళు. గురువు అంటే అక్కడ శరీరం కాదు, గురువు అంటే ఆత్మ. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మ మన హృదయంలో ఉంది. మనలో ఉన్న ఆత్మే, మనలో ఉన్న చైతన్యమే గురు రూపం ధరించి వచ్చింది మనల్ని లోపలికి పంపడం కోసం, ఆయన స్వరూపం తెలియడం కోసం. ఒకవేళ ఈ శరీరంలో ఉండగా మీరు పక్వానికి రాకపోతే, ఈ శరీరంలో ఉండగా మీరు సరిగ్గా ముగ్గకపోతే, ఈ శరీరంలో ఉండగా మీ మనస్సు పండకపోతే, మీ మనస్సు తయారు కాకపోతే, అప్పుడు జ్ఞానాన్ని ఇస్తే మీరు తట్టుకోలేరు. కాబట్టి అదనంగా ఇంకో జన్మ రెండు జన్మలు ఇచ్చి మేము ఈ మైండ్ని ప్రిపేర్ చేసి మీ మనస్సును ముగ్గిలా చేసి అతను జ్ఞానాన్ని గురువు చెప్పే అనుగ్రహాన్ని మీరు అర్థం చేసుకునే శక్తి కూడా గురువే ప్రసాదించి అప్పుడు తన తన అమృత తన అనుభవాన్ని అంటే లోపల నువ్వు ఏదిగా ఉన్నావో ఆత్మానందం నీకు అందే వరకు, అమృతానుభవం అందే నీకు అందే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. వాడే నిజమైన గురువు. మధ్యలో విడిచిపెట్టడం, మధ్యలో అంటే నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడం. అలాగా అది సింహము పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క, పులి నోట్లో పడ్డ మాంసపు మొక్కను మనం బయటికి తీయలేము. అదే గురువు అనుగ్రహంలో ఒకసారి మీరు పడితే, ఆయన చూపులో కనుక మీరు పడితే, ఆయన దయని కనుక మీరు ఒకసారి పొంది ఉంటే, గురువు యొక్క దయ పొంది ఉంటే, ఆ అనుగ్రహ ఆశీస్సులు ఆ దయా స్వరూపం మీరు ఎక్కడ జన్మించినా, స్త్రీగా జన్మించినా, పురుషుడిగా జన్మించినా, జంతువుగా జన్మించినా, ఎక్కడ జన్మించినప్పటికీ మీకు అమృతానుభవం కలిగే వరకు గురువు మిమ్మల్ని విడిచిపెట్టడు. అదే పులి నోట్లో పడ్డ మాంసపు మొక్క, వాడు గురువు అంటే. అంచేది మీకు అద్వైత వాసన కలగాలన్నా సజ్జన సాంగత్యం ఉండాలి, అధ్యయనం ఉండాలి, తర్వాత మీకు విచారణ ఉండాలి. మీ లోపల మీరు ఏకాంత వాసం కూడా కొంత అవసరం మీకు. ఆ ఏకాంత వాసంలో మీ మనస్సు ఏముందో, మీకు 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 దైవీ సంపద ఉందో అసురీ సంపద ఉందో తెలుస్తూ ఉంటుంది. స్కానింగ్ లాంటిది ఏకాంత వాసం. ఎంఆర్ఐ స్కానింగ్లో మీ శరీరంలో చిన్న తేడా ఉన్నా ఎంఆర్ఐ స్కానింగ్ చెప్పేస్తుంది. సరసరంగా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటారు. ఎంచేదంటే అది కొంచెం స్ప్రెడ్ అవుతుందంటే అది చెప్పేస్తుంది కరెక్ట్గాను. మామూలు ఎక్స్రేలు చెప్పలేవు. ఎంఆర్ఐ స్కానింగ్లో క్యాన్సర్ వచ్చినప్పుడు కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి అంటే స్కానింగ్ చెప్పేస్తుంది. అంటే మామూలు వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మొత్తం బాడీ అంతా చేయించుకోవాలి, కానీ మామూలు వాళ్ళకి ఆ శరీరంలో ఎక్కడ రోగం ఉంటే అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకుంటే సరిపోతుంది. మీకు తలకాయ బోట వస్తుందనుకోండి, శరీరం అంతా స్కానింగ్ అక్కర్లేదు. మీకు ఆ మెదడు భాగం తల భాగం స్కానింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మటుకి అది శరీరం అంతా చేయించుకోవాలి. ఇంచది ఎక్కడ వ్యాపించిందో శరీరంలో ఎక్కడ అది ఓ చోట పడుతుంది ఇంకో చోటకి వెళ్ళిపోయి వ్యాపిస్తూ ఉంటుంది క్యాన్సర్. అది భయంకరమైన వ్యాధి. దాన్ని చంపేసే వ్యాధి అంటారు, డెడ్లీ డిసీజ్. క్యాన్సర్ ఏమంటారు? డెడ్లీ డిసీజ్. ఇప్పుడు మన దేశంలో సంవత్సరానికి 125,000 మందికి క్యాన్సర్ వస్తుంటే 85,000 మంది చచ్చిపోతున్నారు. 40,000 మంది బతుకుతున్నారు. అదేనా ఫస్ట్ స్టేజ్లో తెలుస్తాను వాళ్ళకి. ఫస్ట్ స్టేజ్లో కనుక క్యాన్సర్ తెలిస్తే వాళ్ళు బతికే అవకాశాలు ఉన్నాయి. అయితే అది ఫస్ట్ స్టేజ్లో తెలియదు, సెకండ్ స్టేజ్లో తెలియదు, థర్డ్ స్టేజ్ వచ్చాక తెలుస్తుంది. అంటే థర్డ్ స్టేజ్ వచ్చేవాడు కొంత బాధ ప్రారంభమవుతుంది. అప్పుడు ఇటు స్కానింగ్లు మొదలుపెట్టేవాడికి అది క్యాన్సర్ అని నిర్ధారణ అవుతుంది. థర్డ్ స్టేజ్ వచ్చేప్పటికే చాలా వ్యాపించిపోతుంది అది. అంటే ఇప్పుడు ఇంతకీ ఏం చెబుతున్నామంటే అది డెడ్లీ డిసీజ్. అది అంచేత దానికి ఈ క్యాన్సర్ రాకుండా ఉండటం కోసం కూడా మనం తినే ఆహారంలో తర్వాత కొంతేమో మలం కింద మారిపోతుంది, కొంత మాంసం కింద, ఎముకల కింద, రక్తం కింద కొంత మారుతుంది. అందులో సూక్ష్మ భాగం మన మనస్సు కింద మారుతుంది. మనం ఆహారం తింటాం, అందులో కొంత మలం కింద మారిపోతుంది, కొంత మాంసం కింద, రక్తం కింద, ఎముకల కింద కొంత మారుతుంది. ఇంకా అందులో బాగా సూక్ష్మ భాగం మన మనస్సు కింద మారుతుంది. అంచేతని అలవాట్ల విషయంలో, తిండి విషయంలో కనుక జాగ్రత్తగా ఉంటే, తిండి విషయంలో ఒకటి, అలవాట్ల విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉంటే, ఈ చుట్టలు కాల్చకుండా, తాగులు లేకుండా, ఈ స్మోకింగ్ హ్యాబిట్ లేకుండా, కొన్ని అలవాట్లు లేకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు తగ్గుతాయని. చుట్టలు ఎక్కువ కాల్చినా క్యాన్సర్ వచ్చేది అవకాశం ఉంది, భోజనం అతిగా తిన్నా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంచేత కొంచెం అలవాట్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే తొందరగా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెబుతారు. ఆ క్యాన్సర్ స్పెషలిస్టులు చెబుతారు అది డెడ్లీ డిసీజ్. సరే, శరీరం చనిపోవడానికి ఏదో వంపు ఉండాలి, శరీరం చనిపోవడానికి ఏదో కారణం ఉండాలి. ఇప్పుడు మనం గురువు మనం ఎక్కడ మొదలుపెట్టాం? గురువు అదే గురువు గురించి చెబుతూ ముగించాం. ఎప్పుడు ముగించాం? అంటే గురువు మౌనం కూడా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. మౌనం అంటే నోరు మూసి కూర్చోవడం కాదు, మనస్సు ఎక్కడైతే పూర్తిగా అణిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. మౌనము అంటే మనస్సు పూర్తిగా ఎక్కడైతే అణిగిపోయిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. అది మౌనం అంటే నోరు మూసి కూర్చుంటే మౌనం కాదు, మనస్సు పూర్తిగా అణగాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడైతే పూర్తిగా అణిగిపోయిందో అణిగిలోంచి అక్కడి నుంచి నీకు మౌనం సైలెన్స్ ప్రారంభమవుతుంది. సైలెన్స్ ప్రారంభమవుతుంది. ఇప్పుడు అక్షరమణమాలే అక్షరం అంటారు భగవాన్. నువ్వు ఈ రూపంలో ఉన్నావు, ఇప్పుడు గిరి రూపంలో ఉన్నావు, ఈ కొండ రూపంలో ఉన్నావు. మొట్టమొదట మౌనంగా బోధించిన దక్షిణామూర్తి నువ్వే కదవయ్యా అరుణాచలేశ్వరుడా. మొట్టమాట మొదటి గురువు దక్షిణామూర్తి. ఆ నోటితో ఏం మాటలు చెప్పలేదు, మౌనంగానే బోధించాడు. అంత సైలెన్స్తోడే బోధించాడు. అంటే మౌనం వల్ల మీ హృదయంలో ఏదుందో అది తెలియపరుస్తూ ఉంటాడు వాడు గురువు. మౌనం వల్ల మీ హృదయంలో ఏదుందో అది మీకు ఎరుకులోకి తీసుకొస్తాడు, ఏదేందస్సులోకి తీసుకొస్తాడు. మొట్టమొదట నువ్వు దక్షిణామూర్తి రూపంలో ఉన్నవాడవే కదా, నువ్వు ఈ గిరి రూపం ఇప్పుడు ధరించావు, గిరి రూపం ధరించావు, స్థూల రూపం ధరించావు నువ్వు. అంటే భగవాను పూర్తిగా దక్షిణామూర్తి కాదు, పూర్తిగా ఆచార్యుడు కాదు. అంటే దక్షిణామూర్తి పూర్తిగా మౌనం. మొదటి ఆచార్యుడు శంకరాచార్యుడు ఆయన ఎక్కువ టీచింగ్ తోటి కాలక్షేపం. అంటే టీచింగ్లో కూడా అనుగ్రహం ఉండేది. అంచేత నీకు తెలియని విషయం తెలియకపోవడానికి అనుగ్రహించేవాడు వాడు ఆచార్యుడు. అయితే అక్కడ భగవాన్ ఏం చేశారు అంటే అది పూర్తిగా దక్షిణామూర్తి కాదు, పూర్తిగా శంకరాచార్యుడు కాదు. అవసరమైనప్పుడు ఈ మౌనంగా చెబితే వీళ్ళకి అర్థం కాదన్నప్పుడు నాలుగు మాటలు చెప్పేవారు, అది అవసరాన్ని బట్టి చెప్పేవారు. మౌనంగా వీళ్ళకి మౌన బోధ సరిపోతుందంటే మౌనంతో సరిపెట్టేవారు. మౌనం విరామం లేని మౌనం కూడా మీకు బోధిస్తుంటుంది. అయితే మీ మనస్సుకి రిసీవ్ చేసుకునే శక్తి లేనప్పుడు, మీ మనస్సుకి రిసీవ్ చేసే శక్తి లేనప్పుడు మౌనం లాభం లేదప్పుడు నాలుగు మాటలు చెప్పాలి. అంటే గురువు చెప్పే మాట కూడా గురువు యొక్క అనుగ్రహమే, గురువు చెప్పే మాట కూడా గురువు దయ. ఎంచేదంటే అక్కడ చిత్తశుద్ధి ఉంటుంది, గురువులో చిత్తశుద్ధి ఉంటుంది. అంచేత మాట, గురువు యొక్క మాట, గురువు యొక్క చేత, గురువు యొక్క ఆలోచన, మూడు ఒక రకంగా ఉంటాయి. అంటే చిత్తశుద్ధి ఉంటుంది, చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి గురువు చెప్పిన వాక్యం మీ మైండ్ మీద, మీ బుద్ధి మీద పనిచేస్తూ ఉంటుంది. మీ బుద్ధి మీద పనిచేయటమే కాదు, మీ మనస్సుని మీ హృదయంలోకి, మీ మనస్సుని అది ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, దాని పుట్టుకి స్థానం ఎక్కడుందో, మీ మనస్సును అక్కడ తోలికెడుతుంది గురువు యొక్క మాట, గురువు యొక్క వాక్యం, గురువు యొక్క చూపు కూడా అక్కడికి మిమ్మల్ని తోలికెడతాయి, అక్కడికి తోలికెడతాయి. అది పరిశుద్ధపరుస్తుంది. అంటే గురువుతోటి సంభాషణ, గురువుతోటి అనుబంధం, మానసికమైన అనుబంధం, ఆ గురువు యొక్క వీక్షణ, గురువు యొక్క ప్రజెన్స్, ఊరికే వాళ్ళు ఏం మాట్లాడక్కర్లేదు, వాళ్ళు ఊరికే వాళ్ళు అక్కడ సన్నిధి సరిపోతుంది, వాళ్ళ సన్నిధే పెన్నిది. అంటే వాళ్ళ ప్రజెన్స్ సరిపోతుంది. వాళ్ళ యొక్క మాట సమర్పణ సరిపోతుంది, వాళ్ళ యొక్క మాట సమర్పణ సరిపోతుంది. అది మిమ్మల్ని జ్ఞానోదయం కలగజేస్తుంది. మీకు ఎంచేది అక్కడ చిత్తశుద్ధి ఉంటుంది. ఏముంటుంది అక్కడ? అక్కడ చిత్తశుద్ధి ఉంటుంది. అయితే దానికి పవిత్రత ఉండాలి. శ్రవణ సాధన చేసే వాళ్ళు కూడా పవిత్రత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, పవిత్రత ఉండాలి. సర్వసాధారణంగా కాలేజీ పిల్లలు, హై స్కూల్ పిల్లలు అడుగుతూ ఉంటారు, మాకు ఏకాగ్రత కుదరట్లేదని. వాళ్ళకి ఇంటికాడ సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ ఏకాగ్రత చాలా మందికి ఎందుకు కుదరదంటే ఏకాగ్రత కుదరాలంటే రెండు పనులు చేయాలి మనం. సాధ్యంగా వాళ్ళే పిల్లలే కదా, మనం కూడా జరిగిపోయిన గొడవలు మర్చిపోవాలి, తలపెట్టుకోకూడదు. జరిగిపోయిన గొడవలు పూర్తిగా మర్చిపోవాలి, ఇంకా తలపెట్టుకోకూడదు. జరిగిపోయిన గొడవలు తలపెట్టుకోకూడదు, రెండు. తర్వాత భవిష్యత్తు గురించి అస్తమానం ఊహించుకుని రేపేం జరుగుతుంది, వచ్చే సంవత్సరం ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, వాట్ నెక్స్ట్, భవిష్యత్తు గురించి అస్తమానం ఆలోచించేవాడు కూడా ఏకాగ్రత కుదరదు. జరిగిపోయిన దాని గురించి చింత పెట్టుకున్నవాడు కూడా ఏకాగ్రత కలగదు. భవిష్యత్తును మరిచిపోయి, భూతకాలాన్ని మరిచిపోయి, ఎవడైతే వర్తమాన కాలంలో, ప్రజెంటెన్స్లో జీవించడం ఎవడైతే నేర్చుకుంటున్నాడో, చేతులు ఉన్న పని మీద ఎవడైతే మనస్సు పెడుతున్నాడో వాడికి మాత్రమే ఏకాగ్రత కలుగుతుంది అని. అంటే గతం తలపెట్టుకోకూడదు, భవిష్యత్తు గురించి గాల్లో మేళ్ళు కట్టుకోకూడదు. రేపేమవుతుంది, రేపు రానే ఉండి చూద్దాం, అది రేపు ఇప్పుడు నుంచి రేపేమవుతుంది అంటే ఆ రేపు గురించి ఆలోచిస్తా అంటే, నువ్వు రేపు గురించి ఆలోచించుకుంటే ఈ రోజు నువ్వు పోగొట్టుకుంటున్నావు. అంటే భవిష్యత్తు కాలం గురించి ఆలోచిస్తూ నువ్వు వర్తమాన కాలాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు కావలసింది వర్తమాన కాలమే ఉపయోగపడుతుంది, నీకు భవిష్యత్తు కాలం ఉపయోగపడదు, భూతకాలం ఉపయోగపడదు. ఆ వర్తమాన కాలాన్ని వేస్ట్ చేసుకుంటా అంటే, వర్తమాన కాలాన్ని పాడు చేసుకుంటా అంటే నీకు ఏకాగ్రత కలగదు. ఏకాగ్రత కలగాలంటే ఇది ఎగత ద్వారా, ఇది గీతలో చెప్తాడు, జ్వరం రాకుండా చూసుకోండి. ఏంటి జ్వరం, మన జ్వరం ఉందా మనకి? ఏం జ్వరం రాకుండా చూసుకుని అంటున్నాడు కృష్ణుడు. కృష్ణుడు అంటున్నాడు, నీకెవరికి జ్వరాలు లేవు కదా ఇప్పుడు, జ్వరాలు ఎక్కడున్నాయి నీకు? ఇప్పుడు బాగా ఉన్నారు కదా, జ్వరం లేదు కదా. ఇంకా జ్వరం, కృష్ణుడు ఏమంటాడు, విగత జ్వర జ్వరం లేకుండా చూసుకోండవయ్యా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జ్వరం అంటే శరీరానికి వచ్చే కేవలం జ్వరం, శరీరానికి జ్వరం వస్తే ఇలా ముట్టుకుంటే ఎంత వేడిగా ఉంటుందో, జరిగిపోయిన గొడవలన్నీ తలబెట్టుకుంటా అంటే మనసుకు కూడా జ్వరం వచ్చేస్తుంది, వేడెక్కిపోతుంది. అయి బాబు గొడవలు పడలేకపోతున్నావు బాబు, అసలు ఈ గొడవ పూర్వం మళ్ళీ జరిగిపోయిన గొడవలు తలపెట్టుకుంటా అంటే పడిపో అవన్నీ జ్ఞాపకం వస్తున్నాయని అంటారు. అప్పుడు మనసుకు జ్వరం వచ్చేస్తుంది. ఈ మనసుకు జ్వరం వచ్చేస్తే అక్కడ ఆగదా, మళ్ళీ శరీరమే వెళ్ళిపోతుంది, శరీరానికి జ్వరం మొదలు పెడుతుంది. నీకు నీకు జ్వరం తగ్గాలంటే నువ్వు నీకు జరిగిపోయిన గొడవలు మర్చిపో, నువ్వు విగత జ్వరం లేకుండా చూసుకో. జ్వరం అంటే అక్కడ ఆయన చెప్పేది శరీరానికి కదా, మనసుకి. నువ్వు జరిగిపోయిన అంటే మనకు శరీరానికి 104 డిగ్రీలు 105 డిగ్రీలు ఉంటే అలా చేతులు ముట్టుకుంటే చెయ్యి అలా కాలిపోతుందో, నువ్వు జరిగిపోయిన గొడవలన్నీ తలబెట్టుకుంటావు. నీకు ఎవరైనా అపకారం చేశారనుకోండి, వాళ్ళు నాకు ఇలా అపకారం చేశారని అస్తమానం అనుకుంటారు, మనసు వేడెక్కిపోతుంది. వేడెక్కిపోయి 105 డిగ్రీలు 106 డిగ్రీలకి మనసుకు జ్వరం వచ్చేస్తుంది. మనసుకు జ్వరం వస్తే ఇంక విచారణ ఏం చేస్తావయ్యా? జ్వరం రాకుండా చూసుకోండి. ఏంటే జ్వరం రాకుండా అంటే మీ అంటే జరిగిపోయిన గొడవలు తలబెట్టుకుంటే మీకు జ్వరం రాకుండా ఆగదు, జ్వరం వచ్చేస్తుంది. అంటే జ్వరం రాకుండా చూసుకోండి. మీరు లోకం గొడవలన్నీ స్మరించుకుంటున్నారు, అన్నీ తలబెట్టుకుంటున్నారు, జరిగిపోయిన గొడవలన్నీ తలబెట్టుకుంటున్నారు, మీ చుట్టాలు తలబెట్టుకుంటారు, స్నేహితులు తలబెట్టుకుంటారు, నన్ను తలబెట్టుకోవడం ఉంటున్నాడు, అసలు స్మరించరేంటి? అదేంటో నన్ను అడుగుతున్నాడు. ఇంకా నా గొడవ నీకు అక్కర్లేదా? మాం స్మర నన్ను స్మరించండి అయ్యా, నన్ను స్మరించండి, నన్ను ధ్యానం చేయండి, నా ధ్యాస మీకు అక్కర్లేదా? అందరి గొడవలు మీకు కావాలి, నన్ను మర్చిపోయారని ఎందుకు పనికిరాని వాడిని అయిపోయానా? 9 అధ్యాయంలో చెప్తాడు అది, నేను ఎందుకు పనికిరాని వాడిని అయిపోయానా అంటే నా వల్ల మీకేం సహాయం అక్కర్లేదా? లోకంలో గొడవలన్నీ మీకే కావాలి, నా మీద ధ్యానం లేదా? నేనంటే ఇష్టం లేదా? నేనంటే నా మాట మీద గౌరవం లేదా? నీకు అన్నీ కావాలన్నమాట, నన్ను స్మరించుకోరన్నమాట. ఇదేంటోయ్యా, నీకు ఆ జ్వరం తగ్గాలంటే అది మామూలుగా తగ్గదు, ఎక్కడో చైతన్యం ఆత్మ అటు ఉంచండి. ముందు నన్ను స్మరించినా, నన్ను ధ్యానం చేసినా, నన్ను జపించినా మీకు జ్వరం తగ్గుతుంది అయ్యా అర్జున. కంచే దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత స్పృహ. అంటే నువ్వు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి, దుఃఖం కూడా స్వప్నమే, మీకు ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా అదంతా స్వప్నంతో సమానం. మీకు ఏ కారణం వల్ల మీరు సుఖపడి రోజులు వచ్చినా అది కూడా స్వప్నమే, మీకు సుఖపడి రోజులు వచ్చినా స్వప్నమే, మహాస్వప్నం ఇది. ఇది సుఖపడటం కదా, మీరు అజ్ఞానం, మేము సుఖపడుతున్నాం అనుకోవడం కూడా ఒక అజ్ఞానం, మేము దుఃఖపడుతున్నాం అనుకోవడం కూడా ఒక అజ్ఞానం. ఈ అజ్ఞానం అనే మహాస్వప్నంలో ఈ చావు పుట్టుకలు వచ్చేస్తున్నాయి, ఇది మహాస్వప్నం. ఇది దుఃఖేషు, మీకు దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతూ ఉంటారు, చాలా బాధపడిపోతూ ఉంటారు, అప్పుడు కూడా మీ మనసుకు జ్వరం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతే అప్పుడు కూడా మీ మనసుకు వేడి ఎక్కువైపోతుంది మీ మనసుకి. దుఃఖేషు అంటే అనుద్విగ్న మనాహ, మీ మనసు మీ దుఃఖం వచ్చినప్పుడు మీ మనసు ఉద్వేగం పడకూడదు. సుఖేషు విగత స్పృహ, అసలు మీకు ఏదైనా బాహ్య కారణాల వల్ల సుఖం వస్తున్నప్పటికీ మేము సుఖపడుతున్నామనే స్పృహ ఉండకూడదు. అసలు కొంతమంది అంటూ ఉంటారు, పూర్వం ఇబ్బంది పడ్డామంటే ఇప్పుడు చాలా సుఖంగా ఉన్నాం, చాలా సుఖంగా ఉన్నాం అనుకుంటా ఉంటారు వాళ్ళు. అసలు ఆస్పృహ ఉండకూడదు. అంటే దుఃఖము కానీ బాహ్యంగా వచ్చే మీకు దుఃఖం కానీ అది అబద్ధమే. బాహ్యంగా వచ్చే సుఖాలు కానీ మీరు వాటి వల్ల దాని ప్రభావం బయట నుంచి వచ్చే ప్రభావం మీకు మీకు ఏదైనా అదృష్టం బాగుంది అనుకోండి, రోజులు బాగున్నాయనుకోండి, ఉంటే ఉండనివ్వండి. మీరు అందరూ మీ కుటుంబం పచ్చగా ఉందనుకోండి, ఉంటే ఉండను, పచ్చగానే ఉండను, ఎండిపోమని చెబుతారు అది ఇక్కడ గురువు. కానీ అందులోంచి ప్లెజర్ తీసుకోకండి, అదంతా అబద్ధము. ఇక్కడ సబ్జెక్ట్ బాగా ఫాలో అవ్వండి. మీ కుటుంబం పచ్చగా ఉంటే ఉండనివ్వండి, మీకు డబ్బులుంటే దాచుకోండి, కానీ అందులోంచి ప్రెజర్ ఏమీ తీసుకోవద్దు. ప్రెజర్ తీసుకుంటే రెట్టింపుకి రెట్టింపు మీకు పెయిన్ కింద మారిపోతుంది. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో అంతా పెయిన్ వడ్డీతో సహా మీరు చెల్లించాలి. అందుచేత దుఃఖేషు అనుద్విగ్న మనాహ సుఖేషు విగత అస్పృహ, మేము సుఖపడిపోతున్నాం, మేము భోగాల మధ్యలో ఉన్నాం అని ఇలా అనుకుంటా ఉంటారు. ఏముంది ఈ భోగాలు, డబ్బు ఎక్కువైపోయి మీరు భోగాలు ఎక్కువ అనుభవించడం మొదలు పెడితే చివరికి రోగాలు మిగులుతాయి. భోగాల వల్ల రోగాలు వస్తాయి, భోగాల వల్ల పరిణామం ఏంటంటే రోగాలు. చివరికి ఈ భోగ ప్రవృత్తి మీ మనస్సును అంతర్ముఖం చేసి బాహ్యముఖం చేసేస్తూ ఉంటుంది. కొంతమంది డబ్బు వల్ల పాడైపోయిన వాళ్ళు కూడా, డబ్బుని నిగ్రహించే వాళ్ళు, నిగ్రహించుకునే శక్తి ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది ధనం వల్ల పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ధనం వల్ల గర్వం, ధనం పెరిగినా మదం పెరిగిన, మదం పెరిగి అలాగే పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇవన్నీ బయట గొడవలు. ఒకవేళ మీకు అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే ఉండరివ్వండి, అందులోంచి ప్రెజర్ తీసుకోవద్దు. మీకు బయట అనుకూలమైన పరిస్థితి లేకపోతే అలా ఉండనివ్వండి, అందులో అక్కడ నుంచి పెయిన్ తీసుకోవద్దు. ఈ పక్క నుంచి పెయిన్ తీసుకున్నా, ఆ పక్క నుంచి ప్రెజర్ తీసుకున్నా మీ మనసుకి జ్వరం వచ్చేస్తుంది, జ్వరం రాకుండా చూసుకోండి. ఇది భగవాన్ వాచ, ఏంటిది ఇది భగవాన్ వాచ, జ్వరం రాకుండా చూసుకోండి. అంటే మీ మనసుకి, మీ శరీరానికి 105 డిగ్రీలు జ్వరం ఉంటే మీ శరీరం ఎలాగైతే పనిచేయలేదో, మీ మనస్సు కనుక ఎప్పుడు జ్వరంతో మీ మనస్సు కాలిపోతుంటే సాధనకు పనికిరాదు, విచారణకి పనికిరాదు. అది ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది మీ మనస్సు? సాధన చేయలేదు, విచారణ చేయలేదు. 105 డిగ్రీలు జ్వరంతో మీరు ఇంట్లో పనులు చేసుకోగలరా? చేయలేరు. మనస్సుకు కూడా జ్వరం పెరిగిపోతే అదే సమస్య. అంచేది మీకు ఆ జ్వరం తగ్గాలన్నా మీరు నన్ను స్మరించండి, నన్ను ధ్యానించండి. మాం స్మరామి, నన్ను స్మరించవయ్యా అర్జున అని చెబుతున్నాడు. అంటే మీకు బాహ్య విస్తం ప్రపంచాన్ని గొడవలు స్మరించుకుంటున్నారు, జరిగిపోయిన గొడవలు స్మరించుకుంటున్నారు, ప్రపంచ విషయాలు, సాగు పుట్టుకుల గురించి స్మరించుకుంటున్నారు, అదృష్టాలు దురదృష్టాల గురించి స్మరించుకుంటున్నా, అన్ని గొడవలు స్మరించుకుని నన్ను ఒక్కడే వదిలేస్తారో అర్జున? నన్ను ఒక్కడే మీరు స్మరించరన్నమాట, అన్నీ స్మరించుకుంటా ఉంటారా? నన్ను ఒక్కడే వదిలేస్తారు కదా, ఉన్నవాడిని నేను ఒక్కడే కదా. మీరు ఏదైతే స్మరిస్తున్నారో అన్నీ స్వప్నమే కదా, అది తెలియకపోవడం వల్ల నువ్వు నన్ను స్మరించడం మానేశావు. నేనంటే నీకు ఇష్టపడటం లేదన్నవు. మీకు ఎవరి మీద అయితే ఇష్టమో వాళ్ళ మీద ఎక్కువ ధ్యాస వెళుతూ ఉంటుంది. మీకు నా మీద ఇష్టం లేదు కాబట్టి నా మీద ధ్యాస రావటం లేదు మీకు. నా మీద ధ్యాస లేదా? ధ్యాస లేకుండా ధ్యానం వస్తుందా? ధ్యాస లేకపోతే ధ్యానం రాదు. నా ఎందు మీకు ధ్యాస కలిగితే ధ్యానం వస్తుంది. ఇక్కడ ఏమంటున్నారంటే మౌనం అనేది, గురువు యొక్క మౌనం అనేది మనస్సు ముగ్గిన వాళ్ళకే తెలుస్తుంది, పరిపక్వమైన వాళ్ళకే, అంటే తూకం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. తేలిక మనుషులకి మౌనం యొక్క విలువ తెలియదు, ఇతరులు దాని నుండి పూర్తి స్ఫూర్తిని పొందలేరు. అంచేత మౌనాన్ని అందరూ అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి గురువు మాటలు చెబుతాడు, 4 మాటలు చెబుతాడు. మౌనంగా ఉన్నా మాటలు చెప్పినా సాధ్యమైనంత వరకు ఉన్నదేదో ఉంది హృదయంలో, అది సద్వస్తువు, పరమ సత్యం. అది దానికి వేరుగా ఏది లేదు, ఉన్నదంతా అదే. అది ఎలా ఉండాలో అలాగ ఉంది. దీనికి భగవాన్ ఏమంటారంటే మీ హృదయంలో సద్వస్తువు ఎలా ఉంది, ఎంత సహజంగా ఎంత నార్మల్గా ఉందో, నీ మనస్సు కూడా నీ హృదయంలో సద్వస్తువు ఎలా ఉందో, నీ మనస్సు కూడా అంత అక్కడ సహజంగా ఉండగలిగితే, అంటే కృత్రిమంగా కాదు, బలవంతాన కాదు, న్యాచురల్గా నార్మల్గా అక్కడ ఉండగలిగితే మనో నాశనం నీకు అవుతుంది అర్జునాన్ని. అంటే హృదయంలో ఉన్న వస్తువు ఎంత నార్మల్ గా ఉందో, ఎంత న్యాచురల్ గా ఉందో, ఆర్టిఫిషియల్ గా కాకుండా నీ మనస్సు కూడా అంత నార్మల్ గా సహజంలో హృదయవాసం కనుక చేయగలిగితే, హృదయవాసం, హృదయవాసి, హృదయ భగవంతుని హృదయవాసి అంటారు. అలాగే హృదయంలో నువ్వు చేయగలిగితే, అంత నార్మల్ గా అక్కడ నువ్వు ఉండగలిగితే మనోనాశనం కలుగుతుంది. మనోనాశనం అయిన వెంటనే నువ్వు పోవు. మనస్సుకు ఆధారంగా, మనస్సుకు ఆలంబనంగా ఉన్న సద్వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది. అది ఎరుకులోంచి వచ్చిన ఎరుకులోకి నీకు అది వచ్చినప్పుడు మాత్రమే స్వప్నంలోంచి నువ్వు బయటకు వస్తావు. అప్పటి నుంచి నీకు స్వప్నం వచ్చే ప్రయత్నం లేదు. అంటే నీకు ప్రెజర్ తీసుకోవద్దు. నీ సంసారాలు పచ్చగా ఉంటే ఉండనివ్వండి, అలా అట్టే పెట్టుకుని అందులోంచి ప్రెజర్ తీసుకోవద్దు. ప్రెజర్ తీసుకుంటే, అది ప్రెజర్ తీసుకుంటే అది ఎప్పటికైనా పెయిన్ కింద మారిపోయే అవకాశం ఉంది. అంచేత సత్యము మాటలకు అతీతం, సంకల్పాలకు అతీతం, ఊహలకు అతీతం. అయితే గురువు ఏం చేస్తాడంటే దాన్ని ఎంతవరకు వాక్కులో చెప్పగలడో అంతవరకు వాక్కులో చెప్ప ఎంతవరకు చెప్పగలడో అంతవరకే గురువు కూడా చెప్పగలడు. కానీ ఆ చెప్పి మాట ద్వారా అనుగ్రహాన్ని పంపించి అది నిన్ను నీకు అనుభవంలోకి తీసుకురావడానికి కూడా చూస్తాడు. అంచేత ఆయన చూపు కూడా నీకు ఉపయోగపడుతుంది, ఆయన దయ ఉపయోగపడుతుంది. అక్కడ చిత్తశుద్ధి ఉంటుంది కాబట్టి ఆయన మాట ఉపయోగపడుతుంది. అందుచేత మహాత్ములు అంటే గురువు యొక్క సహవాసం ఎందుకంటే అసలు నీకు జ్ఞానం సంపాదించుకోవాలన్న అపేక్ష ఆయన సన్నిధానం వల్లే, గురువు సన్నిధానం వల్లే కలుగుతుంది. అంచేది గురువు సన్నిధానం నీకు అవసరమయ్యా. నువ్వు ఇంటికాడ ఏ పరిస్థితిలో ఉన్నా గురువు సన్నిధానం వచ్చేవాడికి అలా వాతావరణమే మారిపోతుంది. నీకు అలా మానసిక వాతావరణమే మారిపోతుంది. నీకు అన్ని ఇంటికాడ గొడవలన్నీ మర్చిపోయి గురువు సమక్షంలో కూర్చున్నప్పుడు నీకున్న లాభ నష్టాలన్నీ మర్చిపోయి ఒక ప్రశాంత స్థితిని పొందుతావు గురువు సమక్షంలో. అంటే గురువు దగ్గర నీకు ఇవ్వటానికి ఏముంది? జ్ఞానం ఉంది. వాడు జ్ఞానము, సత్యము, జ్ఞానము, అనుగ్రహం ఉంది. గురువు దగ్గర అనుగ్రహం తప్పించి ఇంకేం ఉండదు, ఆగ్రహం ఉండదు. ఒకవేళ గురువు ఎప్పుడైనా నిన్ను ఆగ్రహించినా అది కూడా అనుగ్రహంతో సమానమని నువ్వు గ్రహించాలి. వ్యక్తిగత కారణాల వల్ల నీకు ఆగ్రహం రాదు గురువుకి. అంటే గురువు యొక్క ఆగ్రహం కూడా అనుగ్రహమే అని భావించిన వాడు ధన్యుడవుతాడు. ఇక్కడ వాతావరణం, అసలు గురువు యొక్క సన్నిధిలో వాతావరణం మారిపోతుంది. నీ తలంపుల్లోనే మార్పు, నీ తలంపుల్లోనే మార్పు వస్తుంది. ఈ జ్ఞానాన్ని పొందాలనేటువంటి కుతూహలం, ఆ జ్ఞానం పట్ల అపేక్ష, ఆ జ్ఞానం పట్ల ఉన్నటువంటి నీకు జిజ్ఞాస పెరుగుతుంది. అయ్యా గురువు సమక్షంలో గురువు యొక్క లాభం అది. నువ్వు ఇంటికాడ ఉండి సాధనలు చేసి ఒక వాసన కూడా నువ్వు పోగొట్టుకోలేకపోవచ్చు. అంటే అలవాట్ల యొక్క వేగం ఎక్కువ ఉంటే, అలవాట్లు స్థిరపడిపోతే దాన్ని వాసన అంటారు. కొంతమందికి ఆత్మజ్ఞానం కలుగుతుందమ్మా, వాళ్ళు సాధన చేయగా చేయగా కలుగుతుంది వాళ్ళకి. కానీ వాసన వాళ్ళకి ఆత్మ ఒక వాసనాక్షయం అవధి పూర్తిగా అలా ఉండిపోతుంది. ఈ సడన్గా వాసన వచ్చి ఈ ఆత్మజ్ఞానాన్ని చెదరగొట్టేస్తూ ఉంటుంది. అది ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అంచేది వాసన వాడికి ఆత్మజ్ఞానం కలిగిన అది స్థిరపడదు. ఎప్పుడు వాసనాక్షయం, ఒక్క వాసన లేకుండా వాసనాక్షయం స్థిరపడే వరకు, వాసనాక్షయం నశించే వరకు, వాసనాక్షయం వేరుతో సహా పోయే వరకు నీకు అప్పుడప్పుడు ఆత్మ స్ఫురించవచ్చు అప్పుడప్పుడు. కానీ అది నిలబడదు. ఈ వాసన నిలబడినవ్వదు. ఈ వాసన అందులో దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన, ఈ మొత్తం నీకు ఎన్ని రకాల ఒక 1000 వాసనలు ఉన్నాయనుకో, నీకు 1000 వాసనలకి మూలం ఈ మూడాట్లో ఏదో ఒకటి అవుతుంది. ఒకటి దేహం, రెండు లోకం, మూడు శాస్త్రం. కొంతమంది పాండిత్యం దగ్గర ఆగిపోతారు, కొంతమంది ఆ పాండిత్యమే ఆత్మజ్ఞానం అనుకుంటారు, కొంతమంది కొంతమంది లోక విచారణ చేస్తూ ఆత్మ విచారణ అనుకుంటారు. ఈ లోక వాసన కంటే శాస్త్ర వాసన కంటే ఎక్కువ బలీయమైనది, ఎక్కువ లోతుగా ఉన్నది దేహ వాసన. సాధన చేస్తే లోక వాసన తగ్గొచ్చు, శాస్త్ర వాసన తగ్గొచ్చు, కానీ దేహ వాసన మటుకు గురువు అనుగ్రహం లేకుండా దాన్ని ఛేదించడానికి వీలు లేదు. అసలు దాన్ని పగలగొట్ట, దేహ వాసన పగలగొట్టడానికి ఎవరికి కష్టసాధ్యం, తపస్సు వల్ల కూడా సాధ్యం కాదు. గురువు అనుగ్రహం లేకుండా దేహ వాసన దేహాభిమానం పీడించేస్తుంది, పట్టుకుని దేహాభిమానం మనిషిని పట్టుకు పీడించేస్తుంది. అయితే దేహాభిమానం నశించడానికి అక్కడ గురువు ఇంటర్ఫీర్ అవ్వకుండా కేవలం మీ సాధన మీ తెలివితేటల వల్ల సాధ్యం కాదు. అది గట్టి పట్టు, దేహం వాసన గట్టి పట్టు, అది నశిస్తేనే కానీ నీకు ఆత్మజ్ఞానం కా ఆత్మజ్ఞానం స్థిరపడదు. ఇక్కడ అది ఒక అంతకు ముందు నీకు కొన్ని గ్లింసెస్ కలిగిన ఊహ ఇదే ఇలా ఉంటుందా, అది హద్దులు లేకుండా పరిమితులు లేకుండా ఇలా ఉంటుందా. ఒక్కొక్కసారి మీకు తాను తాలూకు శాంతి ఊహో ఇది ఆత్మశాంతి అంటే ఇలా ఉంటుందా, మన నోటితోటి వర్ణించలేకపోతున్నామండి శాంతినేమి. దానికి లోపల ఉన్నట్టే కనిపిస్తుంది ఆత్మ, కనుక హద్దులు లేవు పరిమితులు లేవంటే ఉన్నట్టు లోపల ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ దేహాన్ని ఈ దేహం హద్దులు కింద ఈ దేహం పరిమితులను చేసుకుని దేహాన్ని హద్దులు చేసుకుని లేదంటే దేహాన్ని దాటి వెళ్ళిపోతుందంటే ఉన్నట్టు దేహంలో ఉన్నట్టు కనిపిస్తుంది. దానికి దేహం పరిమితిగా లేదు, దేహం హద్దుగా లేదు, ప్రపంచం పరిమితిగా లేదు, ప్రపంచం హద్దులుగా లేదు. అంచేత ఆత్మశాంతి నీకు దానికి హద్దులు లేవు పరిమితులు లేవు. ఆ దేహంలో ఉన్నట్టే నీకు స్ఫురించిన వస్తువు ఎక్కడే స్ఫురించినా ఆ దేహానికి పరిమితం అయి ఉండదు. అంచేత నా భౌతిక దేహం దగ్గర కూర్చున్న మీ నలుగురే కాదు అయ్యా నా జ్ఞానానికి వారసులు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వాడికి జిజ్ఞాస ఉంటే, వాడు సత్యాన్వేషకుడైతే, వాడు కనుక సగురదే ఉంటే నేను పొందిన జ్ఞానంలో వాళ్ళు ఎక్కడున్న అమెరికాలో ఉన్న రష్యాలో ఉన్న వాళ్ళు వారసులే, కేవలం దేహ సంబంధం ఉన్న వాళ్ళకి కాదు. ఎక్కడున్నా వారసులు వాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నా సౌహృదయం ఉండాలి, సద్బుద్ధి ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. ఆ సత్యాన్వేషణ అనే బుద్ధి ఉండాలి, సత్యాన్ని డిస్కవర్ చేయాలనేటువంటి బుద్ధి ఉంది. ఇప్పుడు మనం అందరం భక్తులమే, అసలు బొత్తిగా మొద్దులం కాదు, బొత్తిగా భక్తి లేకుండా లేవు. అసలు బొత్తిగా భక్తి లేకపోతే మీరు రాదు కదా. అసలు మనకు సత్యాన్వేషణ లేదు, ఏదో బయట గొడవలకు పరిమితం అయిపో ఉంటాం. మీ మనవరాలకు తొందరగా పెళ్లి అవటాలి అని గుళ్ళోకి నాలుగు సార్లు తిరిగేస్తారు, మా మనవరాలకి పెళ్లి అవటాలి తొందరగా పెళ్లి అయ్యేలా చూడని, లేకపోతే మీ కడుపు నొప్పి వస్తుంది అనుకుంటాం, మోక్షం అక్కర్లేదు జ్ఞానం అక్కర్ కడుపు నొప్పి తగ్గించేలా చూడంటారు. మీకు ఇంటికాడ సమస్యలు లోకం సమస్యలు ఏ ఉంటాయి కదా మీకు, అవి పరిమితం అక్కడ మీ భక్తి అక్కడ పరిమితమయ్యి అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే భక్తులకు కూడా వ్యాపార లక్షణాలు ఉంటాయి. అంటే వ్యాపార లక్షణాలు అంటే మీ భక్తి మీ కోరికకి పరిమితం అయిపోతుంది, మీ భక్తి మీ వాసనకు పరిమితం అయిపోతుంది. కానీ సత్యాన్వేషకులు లేరు భక్తులు, అందుకే సత్యం వాళ్ళకి తెలియబడటం లేదు. వీడికి తెలియబడాలని సత్యం అనేది జడ వస్తువు కాదు, ఈ గోడ జడ వస్తువు. ఆ గోడ జడ వస్తువు, ఏ వస్తువుకైతే తాను ఉన్నానన్న సంగతి దానికి తెలియదు, జడ వస్తువు. అంతేకాని సత్యం జడ వస్తువు కాదు, 100% చైతన్య స్వరూపమైన వస్తువు. అసలు నీకున్న వాసన నీకు నీ బుద్ధికి తెలియకుండానే అక్కడ ఏ వాసన ఉందో నీ లోపల సత్యానికి తెలుస్తూ ఉంటుంది. ఆ సత్యం అంటే అంత శక్తివంతమైనది. జ్ఞానం శక్తి లేకుండా ఉండదు, జ్ఞానం శివుడు శక్తి లేకుండా ఉండడు, సత్యం శక్తి లేకుండా ఉండదు. అంచేత సత్యం ఎవడికైతే తెలియబడాలనుకుంటుందో వాడికే తెలియబడుతుంది, కానీ అన్యుడికి తెలియబడదు. మీకు అందరికీ భక్తులు ఉన్న మీకు అందరికీ భక్తి ఉన్నమాట నిజమే. ఆ భక్తి ఏదో వాసనకే పరిమితం అయి ఉంటుంది. అది ఏదో వాసనకే పరిమితం అయి ఉంటుంది భక్తి. అంచేత మీరు సత్యం వైపు మీ ముఖం తెప్పదు. అంటే మీరు సత్యాన్ని అన్వేషించకుండా సత్యాన్ని తెలుసుకోవాలనే బుద్ధి లేకుండా అది ఎలా తెలియబడుతుంది మీకు? భక్తికి శక్తి ఉంది, అది మీ భక్తితోటి ఏం కోరుకుంటున్నారో అది ఫలించవచ్చు. అది కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఆ సత్యాన్వేషకులు ఇక్కడ ఎవరున్నారు? మనలో ఎవరు లేరు. ఎవరిలో మాట్లాడేందుకు ఇక్కడ ఎంతమంది ఉన్నారు సత్యాన్వేషకులు? ఊళ్ళోకి వెళుతున్నారు. నాకు సత్యాన్ని జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించమని అడిగేవాళ్ళు ఎవరున్నారు? ఈశ్వరుడు. అసలు మీరు గుళ్ళోకి వెళుతున్నారు కదా, నాకు సత్యాన్ని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని ప్రసాదించి అడిగేవాళ్ళు ఒక్కళ్ళేరు ఈ భక్తుల్లో. అంచేత సత్యం కూడా తెలియబడదు. అంచేత మనల్నేమంటారంటే, భక్తులని పిలువబడే భక్తులు అంటే మన లోకం భక్తులని పిలిచి మనకు భక్తి లేకపోయినా సత్యాన్వేషణ లేకపోయినా భక్తుల కింద చలామణి అయిపోతున్నాం మనం. అది భక్తే కదా. అంటే ఏదైనా కోరికలు పెట్టుకుని మీరు అభిషేకాలు అవి చేయించినది భక్తిలోకి వస్తుంది. అది భక్తే, అది భక్తి మొత్తం మీద చలామణి అయిపోతున్నాం, భక్తుల కింద చలామణి అయిపోతున్నాం. మీకు ఏదైనా కోరిక ఉందనుకుని అభిషేకం చేసుకోవచ్చు, అది నెరవేరితే నెరవేరవచ్చు. ఇవన్నీ కాదంటా లేదు. సత్యాన్వేషకులు లేరు అంటే మన భక్తి దేహానికే పరిమితం అయిపోతుంది. సత్యము నేను వీడికి తెలియబడాలని సత్యం అనుకుంటే తెలుస్తుంది. కానీ మన బిహేవియర్ ప్యాటర్న్ బట్టి, మన ఇంపర్సనల్ బిహేవియర్ని బట్టి అది తెలియబడుతుంది. మనకి సత్యాన్వేషణ చేస్తేనే కానీ దేహ బుద్ధి నశించదు, నామబుద్ధి నశించదు. ఎవరో మనల్ని బంధించడం లేదు. మన దేహమే మనల్ని బంధిస్తుంది, మన నామే మనం బంధిస్తుంది. మనం ఏదైనా మంచి పనులు చేసినా దేహం కోసం చేస్తాం, పేరు కోసం చేస్తాం, ఈశ్వరుని దయ కోసం చేయం. ఇప్పుడు మన అహంకారం సంతోషించడానికి మనం పని చేస్తాం, కానీ ఈశ్వరుడు సంతోషం కోసం, ఈశ్వరుడు ప్రజల కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఏమీ చేయటం లేదు. ఇప్పుడు మన మనస్సు సంతోషించడానికి, మన అహంకారం సాటిస్ఫై అవ్వడానికి మనం ఏదైనా ఒకవేళ మంచి పనులు చేసినా చేస్తున్నాం, కానీ ఈశ్వరుడు ప్రత్యర్థం మనం ఏమైనా చేస్తున్నామా? ఏమీ చేయటం లేదు. అంటే ఈశ్వర సాక్షాత్కారం కూడా సాధ్యం కాదు. అంటే రమణ మహర్షి గారు ఇంత వివరంగా చెప్పుకున్నారు. ఏమన్నాడంటే, ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేయొచ్చు, కానీ ఈశ్వరుని మోసం చేయలేడని. ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేయొచ్చు, కానీ ఈశ్వరుని మోసం చేయలేము. ఈశ్వరుని ఎందుకు మోసం చేయలేమంటే, మనలో ఏమి తలంపులు ఉన్నాయో ఆ తలంపులు మనకి సహస్రాలకు వస్తేనే కానీ తెలియదు. సహస్రాలకు రాకముందా తలంపు తెలుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్నాడు. ఆడికి డబ్బు అంటే ఆశ, ఆడికి యేసుక్రీస్తు అంటే ఇష్టమే, డబ్బు అంటే మరీ ఇష్టం ఆడికి. ఈ మాటలు అన్నవాడు ఇంకా 3 రోజులు సిలివేస్తారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని గట్టిగా కేకలేస్తున్నాడు యేసుక్రీస్తు దగ్గర. ఆడికి యేసుక్రీస్తు అంటే ఇష్టమే, కానీ అంతకంటే ఎక్కువ ఇష్టం డబ్బు అంటే ఇష్టం. వాడికి డబ్బు అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. అంచేత వాడు అప్పుడు ఆడు ఆయన దగ్గరికి పిలిచాడు. నీకు మూడు లక్షలు అక్కర్లేదే, 3,000 అక్కర్లేదే, 1 రూపాయి కక్కుర్చి పడతావు నువ్వు. ఈ ఏటకి 3వ రోజున సర్కారు దగ్గర 30 రూపాయలు లంచం పుచ్చుకున్నాం. నేను ఎక్కడ ఏ మరుగును జీవిస్తున్నాను? ఆ మరుగును జీవించే స్థలం 30 రూపాయలు లంచానికి నా ఐడెంటిటీ నువ్వు తెలియపరుస్తావయ్యా. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అన్నమాట నిజమే, కానీ నీకు ధనం మీద ఎప్పుడైతేనే వాసన ఉందే, ఆ ధన వాసన 30 రూపాయలకి, 3,000 కాదు, 3 లక్షలకు కాదు, 30 రూపాయలకి నువ్వు నన్ను పట్టిస్తావు. 3వ రోజున సిలువకి నన్ను తీసుకుపోతారవయ్యా. దేవుని కుమారుడు అంటున్నావు రైటే. ఈ స్లోగన్ను, ఈ నినాదం, జై హింద్ అని నినాదం జో సుభాష్. ఇప్పుడు అందరూ చూడండి, మీటింగ్లు అయిపోయిన తర్వాత రాజకీయ మీటింగ్లు జాతీయ గీతాలు పాడిన తర్వాత జై హింద్ అంటారు. ఆ జై హింద్ అనే నినాదం సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు. అది నినాదం. అది అలాగే వీడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు నువ్వు 30 రూపాయలు లంచానికి 3 రోజుల్లో ఈ దేవుని కుమారుని పట్టి ఇచ్చేస్తావు. అంటే నీకు ధనాకర ధనవాసన అంత బలీయంగా ఉంది, 30 రూపాయలకు లొంగిపోతావు. ఆడి పేరు నాకు జ్ఞాపకం లేదు. ఆడు 3వ రోజున 30 రూపాయలు లంచానికి పట్టి ఇచ్చాడు. అంటే అంత వాసన డబ్బు మీద ఆడికి అంత వాసన ఉందని తెలియదు వాడికి. అప్పుడు దేవుని కుమారుడు అన్నమాట నిజమే, కానీ 3వ రోజున 30 రూపాయలకి నేను నా ఐడెంటి నేను ఎక్కడ నేను ఎక్కడ మరుగ్గా ఉన్నాను నన్ను తీసుకెళ్లి ప్రభుత్వానికి స్వాధీనం చేసి సిలువ వేయిస్తావా అన్నాడు. అలాగే జరిగింది. అలాగే జరిగింది. అంటే వాడు వాసన వాడికి ఎంత బలీయంగా ఉందో తెలియదు. అంచేదే కాళిదాసు ఏమని చెప్పాడంటే, నువ్వు నాకే వాసన లేదని నువ్వు అలా అనుకోవద్దు. నీకు అన్ని ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు నీ సమక్షంలో ఎదురుకుండా ఉండాలి. నీ శరీరంలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి. ఒక ఇంద్రియం కాదు కదా, ఇంద్రియాలు కూడా ఎక్కువ పెట్టేశారు. నీ శరీరంలో చాలా ఇంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు కూడా నీకు అన్ని దగ్గరలో ఉన్నప్పుడు, అంటే ఇంద్రియాలు తాలూకు విషయాలు అనుభవంలో ఉన్నప్పుడు కూడా, ఇంద్రియాలు తాలూకు విషయాలు నీకు అనుభవంలో ఉన్నప్పుడు కూడా నీకు ఏ ఇంద్రియానికి ఏ విషయం అవసరం ఆ విషయాలన్నీ ఎదురుకుండా ఉన్నప్పుడు కూడా నీకు ఆ విషయాల మీద ఆకర్షణ కలగకపోతే అది ఇంద్రియజయం. అందని పళ్ళు అందని ద్రాక్ష పళ్ళు పుల్లనంటే అది కుదరదు అయ్యా అన్నాడు కాళిదాసు. శారదామాత రామకృష్ణుడు ఒకే గదిలో పడుకునేవారు చాలా కాలం. అంటే గది పెద్దది దక్షిణేశ్వరంలో, ఒక పెద్ద గది కాబట్టి ఇద్దరు ఒకే గదిలో పడుకునేవారు శారదామాత రామకృష్ణుడు. ఓసారి శారదను అడిగాడు, రాత్రులు ఏం చేస్తాడు ఈడని అడిగాడు. ఓసారి శారదను ఏమడిగారంటే, ఈ రామకృష్ణుడు రాత్రులు ఏం చేస్తాడంటే, ఈ గదిలోనే పెళ్ళం పడుకుందని కూడా జాసానికి ఉండదు, రాత్రులు సమాధి స్థితిలో ఉంటాడు, పగలు మీతో మాట్లాడుతున్నాడు, రాత్రులు శరీరం తెలియని స్థితిలో ఉంటాడు, ఈ గదిలో నా పిల్ల ఉందని చేసుకోవడానికి తెలియదు వాడు రామకృష్ణుడు. శారద సౌందర్యవతి బుద్ధిమంతురాలు. రాత్రులు ఏం చేస్తాడు రామకృష్ణుడు, అరే కృష్ణ అరే రామ అంటాడు, ఏంటి ఏం చేస్తాడు రాత్రులను. శారద పక్కనే మేడ కట్టాక మేడలోకి వెళ్ళిపోయింది శారద. అంతవరకు శారద రామకృష్ణుడు ఉన్న గదిలోనే ఆవిడ పడుకునేది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుందంటే, పగల టీచింగ్ ఉన్న రాత్రులంతా శరీరము మనస్సు తెలియని సమాధి స్థితిలో ఊగుతూ ఉండేవాడు రామకృష్ణుడు. వరల్డ్లెస్ అండ్ బాడీలెస్. అంత పరమ పవిత్రుడు రామకృష్ణుడు అని చెప్పింది. ఇది కూడా కాళిదాసు చెప్పాడు. ఇది కూడా రఘువంశంలో చాలా మంచి విషయాలు చెప్పాడు. కానీ రాముడిని వదిలేశాడు, రాముడి తండ్రిని వదిలేశాడు, రాముడి తాతగారి దగ్గర ఆపుచేశాడు. ఈ దశరథుని రాముడిని వదిలేశాడు. రాముడు అవతార పురుషుడు, ఎందుకో ఆడిని వదిలేస్తే నేను రాముడి కంటే గొప్ప వాళ్ళు పోరు అంటే, రాముడు ప్రచారం అయ్యాడు, రాముడు అవతార పురుషుడి కింద రాముడు వంశంలో ఆడు ముత్తాత రాముడి కంటే గొప్పవాళ్ళు వచ్చారు రఘువంశుడు అని చెప్పాడు ఒకడు కవి నాగపూర్లో. అంటే రఘువంశుడు రాశాడు కాళిదాసు, రాముడిని అందరూ ఆరాధిస్తున్నారు కదా, రాముడు ముత్తాతను ఆడిని ఎవడో ఆరాధించడం లేదు కదా, రాముడిని వదిలేశాడు, రాముడి తండ్రిని వదిలేశాడు, రాముడి తాతగారిని వదిలేశాడు. ఎక్కడో అజిమహారాజు ఎవడో ముత్తాత గారు ముత్తాత దగ్గరికి వచ్చి 11 వంశాలు రాసి వదిలేశారు అక్కడ. కాళిదాసు ఎలా చేశాడంటే, అంటే రాముడు నీకు అవతార పురుషుడి కింద నీకు ప్రచారం అయ్యాడు, లోపల ఔన్నత్యంలో ఉన్నత స్థితిలో రాముడి కంట పూర్వీకులే గొప్పవాళ్ళు అక్కడ కూడా ఆపు చేశాడు అన్నాడు. అయితే వాళ్ళకి ప్రచారం లేకపోవచ్చును. దానికేంటి, ఇప్పుడు నీలో కూడా పరమ పవిత్రం ఉండొచ్చు, నీ సమాజానికి మీరు తెలియకపోవచ్చు. ఇప్పుడు మీలో కూడా మీ పేరు మీ పక్కింటి వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, పరమ పవిత్రులు ఉండొచ్చు. దానికేముంది ప్రచారానికి దీనికి సంబంధం ఏంటి అసలు? అంటే నీకు రాముడు ఒక్కడే కనిపిస్తున్నాడు, ఆ రాముడు తండ్రి దశరథుడు కనిపిస్తున్నాడు, ఆడ తాతగారు ఏదో పేరు ఉంది అజి మహారాజు కనిపిస్తే అక్కడ వరకు నీకు కనిపిస్తే అంతకుముందు రాముడి కంటే పెద్దవాళ్ళు పవిత్రతలో, పవిత్రతలో రాముడి కంటే పెద్దవాళ్ళు అన్న సంగతి మీకు తెలియక ఏం చేయను వదిలేశారు మీరు అనుకుంటున్నారు. వదిలేయటం కాదు, అక్కడ కూడా ఆపు చేస్తాడు. ఎందుకు ఆపు చేస్తాడు? రఘువంశం ఆపు చేస్తాడు అని చెప్పాడు. అంటే రాముడి పేరు మీరు రాయలేదంటే అనుకుంటున్నారు వాళ్ళు పూర్వీకులు, వీడికంటే పవిత్రులు అన్న సంగతి మీకు తెలియక అలా అనుకుంటున్నారని నాగపూర్లో సంస్కృత పండితుడు చెప్పాడు నాకు. అంచేది మీకు ఇంటికాడ సాధన చేసి, ఇంటికాడ మీరు సాధన చేసి పోగొట్టుకునేవలసినటువంటి కొంతమంది డాక్టర్లు చెప్తారు ఈ అలవాట్లు మానేయండి చచ్చిపోతారంటే ఏమంటే మరి ఏదైనా మందులు ఇవ్వకుండా వాడతాం అలవాట్లు మానలేమని చెప్పేస్తారు డాక్టర్లతో. మరి తొందరగా చచ్చిపోతారు, ఎలాంటి పని చచ్చిపోతానని అంటారు. అంటే అలవాట్ల యొక్క వేగం అటు ఉండదు, అలవాట్ల యొక్క వేగం. కృష్ణుడు అంటాడు ఎంచుకోయా ఈ గోవులన్నీ, మనిషికి వచ్చే అన్ని వికారాలు కామక్రోధాల్లోంచి వస్తాయి, ఎందుకు ఈ సోది మాట్లాడినాడు నేను చెప్పి సోది మాటలు ఎందుకు అన్నాడు గీతలో. మనిషికి వచ్చే వికారాలన్నీ నీ మనస్సులో 100 వికారాలు రాని ఈ రెండే కారణం. ఏ రెండు? కామం క్రోధం, కామం క్రోధం. నీకు 1000 వికారాలు రాని ఎందుకు నువ్వు సోది చెబుతున్నావు? నా పక్కన కృష్ణుడు ఉన్నాడు అనుకోండి, ఎలా అంటాడు నన్ను ఎందుకు అయ్యా సోది అంతా? ప్రపంచంలో ఏ మనిషికి ఏ వికారం వచ్చినా అది ఉండేటికి ఈ రెండే కామక్రోధాల కారణం. వస్తే కామంలోంచి వస్తుంది, లేకపోతే ఎవరి మీద కక్ష ఉన్న క్రోధంలోంచి నీకు వికారం వస్తుంది. ఆ రెండు తీసేస్తే మనిషికి వికారాలు లేవు. ఎందుకు వచ్చింది సోది చెబుతావేంటి నువ్వు అంటాడు భగవంతుడు నా పక్కన కూర్చుంటే. నీకు నాకు సరిపోయింది ఈ గొడవ. ఎందుకు ఈ సోది గొడవలో? ప్రపంచంలో ఏ మనిషికి ఏ రకమైన వికారం వచ్చినా 90 కారణాలు లేవు, రెండే కారణాలు కామక్రోధాలు అని చెప్పాడు. ఎన్ని వికారాలు వచ్చినచ్చు మీరు బేసిక్గా? ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి, ఎక్కడో ఒకచోటే పడుతున్నది క్యాన్సర్, ఒకచోటే పడుతుంది ఇంకో చోటకి వెళ్ళి వ్యాపిస్తుంది. ఇదేంటి ఎక్కడో చోట పుట్టిందో అది క్యాన్సర్ చాలా ఆ శరీరంలో ఇంకో దూరం వెళ్ళిపోయి వ్యాపిస్తుంది. ఇదేంటి అంటే అదే ఆ దూరానికి అంటే ఒక్కోసారి అది ఎక్కడ క్యాన్సర్ అక్కడ ఉన్నట్టు తెలుస్తుంది, కానీ ఈ క్యాన్సర్ ఎక్కడ పుట్టిందో డాక్టర్కి తెలియదు ఒకసారి. అలాగే మీకు వికారాలు తెలుస్తున్నాయి, కానీ వికారాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలియటం లేదు. ఒకసారి ఎక్కడో లంగలో పుట్టింది అనుకోండి క్యాన్సర్, లేదా త్రోట్లో పుట్టిందనుకోండి, అది దూరం వెళ్ళిపోయి కిడ్నీ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏమండి మీ కిడ్నీ దగ్గర అడిగి డాక్టర్కి అక్కడ క్యాన్సర్ ఉన్నట్టు తెలుస్తుంది ఒకసారి, ఆ పుట్టిన చోటు తెలియదు అడిగి. మొత్తమే క్యాన్సర్ అని నిర్ధారణ చేస్తాడు, కానీ ఎక్కడ పుట్టిందో మళ్ళీ తెలుసుకోవడం కష్టం అది అదే శరీరంలో. అదేవిధంగా ఇప్పుడు మీరు వికారాలు మీకు తెలుస్తున్నాయి, ఆ వికారాలు ఎక్కడి నుంచి పుట్టి వస్తున్నాయో మీకు అర్థం అవ్వట్లేదు. మీకు 90 వికారాలు ఉండనివ్వండి, దేశంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని వికారాలు ఉండాలి, రకరకాల వికారాలు ఉన్నా ఇవన్నీ కామక్రోధాల్లోంచే వికారాలన్నీ పుడుతున్నాయన్న సంగతి మీకు ఇంకా అవగాహన రావటం లేదు. ఎందుకు ఈ సోది గొడవలని చెబుతారు మీరు? ఈ సోది రాయలకి ఎంత అయ్యారు మీరు? ఇది భగవాన్ ఉవాచ. ఏం ఉవాచ? మీకు ఎక్కడ ఏ రకం వికారం వచ్చినా సరే లోపల చూసుకోమన్నాడు మిమ్మల్ని. నేను చెప్పి మీరు నమ్మొద్దు, విచారణ చేయమన్నాడు. ఆచార విచార ప్రచార ఆచారం లేకుండా విచారం లేకుండా ప్రచారానికి బయలుదేరుతున్నాడు. ఆచార విచార ప్రచార ఈ సాంప్రదాయంలో చెప్తారు. ఇది ఏంటిది సాంప్రదాయంలో చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు లోపలికి చూసుకోండి, ఇవి ఈ వాసన వస్తుంది, కామలోంచి వస్తుందా, కోపం ఈ రెండే ఉంటాయి. మీరు ఎక్కడ జరగని చూస్తే రెండేట్లో ఒకటి కారణం అని మీకు తెలుస్తుంది. ఎన్ని రకాల వికారాలు ఉన్నా సరే, ఒకసారి ఎక్కడ పుట్టిందా క్యాన్సర్ అంటే తెలియదు, అది వ్యాపించినట్టు తెలుస్తూ ఉంటుంది అక్కడ ఉందని. ఎక్కడ పుట్టిందంటే ఏమో ఒకసారి తెలియదు, రాదు తెలియపరుచుంది డాక్టర్ కూడా. కౌన్సిల్కి ఎక్కడ ఎక్కడ కనిపించినా క్యాన్సర్ వైద్యం మొదలు పెట్టేస్తారు. అది బతుకుతాడడానికి ఈ మధ్యన లక్ష రూపాయలు ఏం చేసుకుంది ఏంటంటే, చేయించేసుకుంటే పది ఒక ఇంజక్షన్ లక్ష ఖరీదు, పది చేయించేసుకోండి అంటారు. పది చేయించుకుంటే వాడు బతు ఎంత ఎక్కువ కాలం బతుకుతాడో ఏం తెలియదు మనకు. అలా మన వాళ్ళమ్మ సీతమ్మ గారు చెప్పారు, నిక్కర్చిగా డాక్టర్తో చెప్పారు, ఏదో వైద్యం చేయించుకున్నారు. తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీరు ఓ పది ఇంజక్షన్లు చేసుకోండి, లక్ష రూపాయలు చేసి ఇంజక్షన్. అప్పుడు ఏమంటో నేను బతికి సాధించేది ఏమి లేదు, నాకు 50,000 వచ్చినాయి. ఇప్పుడు మీరు 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఇంజక్షన్లు చేసుకుని నేనేం బతికి సాధించేది లేదు, నాకు ఇంజక్షన్ వద్దు, వైద్యం అక్కర్లేదు, ఎంతకాలంగా బతికితే అంతకాలం కాలక్షేపం చేస్తానండి. 10 లక్షలు ఇప్పుడు మా అబ్బాయి ఏదో సంపాదించుకుంటున్నాడు, ఎందుకు ఇస్తానంటాడు 10 లక్షలునే, ఎందుకు ఆ డబ్బు నేను ఖర్చు పెట్టేందుకు, నాకేమి సంపాదన లేదు, మా ఆయనకి సంపాదన లేదు, ఎక్కడో మా అబ్బాయి సంపాదించుకుని నేను ఖర్చు పెట్టాను, సరిపోతుంది డాక్టర్ గారు ఈ వైద్యం సరిపోతుంది, ఎంతో కాలం బతుకుతాను. ఒక వాల్మర్ సీతమ్మ గారు చెప్పేశారు నిక్కర్చిగా డాక్టర్ హైదరాబాద్ సరిపోతుందండి. ఈ వైద్యం సరిపోతుంది, ఇప్పుడు వెళ్ళిపోయినా ఇబ్బంది ఏమి లేదు. సీతమ్మ గారు ఇబ్బందులు ఏదో 10 రోజులు బాధపడ్డారు, ఇబ్బందిగా వెళ్ళిపోయారు పాపం. ఆ సీతమ్మ గారి భర్త మా ఇంటికి ఎప్పుడు వస్తూ ఉంటారు 2 నెలలు 3 నెలలు, ఆయన అంటారు అది ఇబ్బంది లేదు వెళ్ళిపోయింది, నాకు ఇబ్బందిగానే ఉందని చెప్తారు పాపం ఆయన. నాకేం ఇబ్బంది లేదు వెళ్ళిపోతాను వెళ్ళిపోయిందంటే ఇప్పుడు నాకు ఇబ్బంది కదా అంటే, మీరు అప్పుడు నేను చెప్పాను మీరు బాబు 1 లక్ష రూపాయలు ఇంజక్షన్ చేసిన ఆవిడ లాభం లేదు వెళ్ళిపోతుందని చెప్పాను. అనుకోక ఇంక వెనక్కి తిరిగి చూడకండి, నాకు ఇబ్బంది లేదు వెళ్ళిపోయిందంటే నాకు ఇబ్బందిగానే ఉందండి నాన్నగారు. ఇప్పుడు 4 నెలలకు 5 నెలలకు వస్తారు మా ఇంటికి చెప్తా ఉంటారు అలాగను. మీరు 1 లక్ష రూపాయలు ఇంజక్షన్లు చేయించుకోలేదు అనుకోకుండా వాళ్ళు బతకటం లేదు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొన్ని లైఫ్ స్పాన్ మా పెరిగితే 6 నెలలు పెరుగుతుంది, ఇంకో సంవత్సరం అదనంగా బతుకుతారు, అంతకంటే ఏం లేదు. ఇంతకు ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే క్యాన్సర్ ఒక చోట పడుతుంది, ఇంకో చోటకు వ్యాపిస్తుంది. అలాగే మీకు వచ్చే కృష్ణుడు చెప్పింది ఏంటంటే, మీరు ఏ రకమైన వికారం మీకు కలిగినా అన్నిటికి బేసిక్ అది కామక్రోధాలు, అది అంటే క్యాన్సర్ పుట్టిన చోట అని. ఆ పుట్టిన చోట మీకు కనిపించకపోవచ్చు, వ్యాపించిన చోట మీకు కనిపించవచ్చు. బేసిక్గా ఈ రెండు ప్రపంచంలో మీకు ఎన్ని అంటే ఏ మనిషికి ఏ రకమైన వికారం వచ్చినా రెండాటికి కామక్రోధాలకు కారణమని భగవాను మనం ఏమని చెప్పడం, ఆయనకి సమాధానం చెప్పలేము, ఆయన ప్రశ్నించడానికి మనకు వీలు ఉడికే చెప్పా విని మాటలు విని మనం సంతోషించవలసిందే. కానీ అది ఎలా ఎందుకు చెప్పాడు, ఎలా ఎందుకు చెప్పాడు, మన చిన్న తలకాయలతోటి మనం ఆ గోడ పక్కన ఏముందో తెలియదు మనకి. ఆయన భగవంతుడు, జగత్తుకు ప్రభు, గోవిందుడు, అనంతుడు, గోవిందుడు, మనం ఆయన ఏం ప్రశ్నించడానికి వీలు లేదు. ఆయన చెప్పింది విని సంతోషించడం, శక్తి ఉంటే ఆచరించడం, లేకపోతే నోరు మూసుకుని పడి ఉండటం. మనం ప్రశ్నించడానికి వీలు లేదు. అచ్యుత, అనంత, గోవింద, జగత్తుకి యజమాని, మీకు యజమాని, నాకు యజమాని, పంచభూతాలకు యజమాని, సృష్టి స్థితి లయాలకి యజమాని, ఆయనే గోవిందుడు. ఇదిగే విని సంతోషించవలసిందే. అందుకంటే మనం ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారు అడగటానికి మనకంత జ్ఞానము లేదు. ఇక కాళ్ళు చూడవలసిందే కానీ మా వాళ్ళ ముఖం చూడలేము. మహనీయుని సమక్షంలో వాసులు అణుగుతాయి, మీరు సజ్జనులతోటి మహాత్ములతోటి ఇదే ఆల్బర్ట్ చెప్తాడు. మీరు డబ్బు సంపాదించుకోవడానికి అమెరికా వెళుతున్నారు కదా, అవసరమైతే సత్పురుషుల కోసం, సహృదయం వాళ్ళ తోడు కోసం, సహృదయం వాళ్ళని సత్పురుషుల్ని వాళ్ళ సమక్షం కోసం అవసరమైతే భూమి యొక్క అంచు దాకా వెళ్ళండి. ఎంచదంటే మీరు పొలాలు కొనుక్కోగలరు, స్థలాలు కొనుక్కోగలరు, మేళ్ళ కొనుక్కోగలరు, కానీ మహాత్ములు మీరు డబ్బు పెట్టి కొనుక్కోలేరు. మీరు అపార్ట్మెంట్లు కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, పొలాలు కొనుక్కోవచ్చు, సైట్లు ఏ కొనుక్కుంటున్నారు కదా, అన్ని కొనుక్కోవచ్చు. కానీ ఒక మహర్షిని కానీ ఒక మహాత్ముని కానీ ఒక అవతార పురుషుని మీరు డబ్బు పెట్టి కొనుక్కోలేరు, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఒంటిళ్ళు కట్టడం కంటే, ఆనకట్టలు కట్టడం కంటే, చెరువులు తవ్వించడం కంటే ఒక మనిషిని తయారు చేయడం చాలా కష్టం. అది ఇంజనీర్లకు సాధ్యం కాదు, డాక్టర్లకు సాధ్యం కాదు, ఒక మహర్షులకి, మహాత్ములకి, యోగులకి మాత్రం ఒక మనిషిని తయారు చేయడం కష్టం. మీరు కోటి రూపాయలు పెట్టి కాలేజీ కట్టించగలరు, కానీ ఒక మనిషిని మీరు ఒక మనిషిని తయారు చేయలేరు. ఇది మీ అనుభవంలో కూడా చూడండి. కోటి రూపాయలు పెట్టి మీకు కోటి రూపాయలు ఉంటుంది, కోటి రూపాయలు పెట్టి ఏదో కట్టించవచ్చు, ఏదో ఒకటి మీకు తోచింది. కోటి రూపాయలు కాస్తే 10 కోట్లు పెట్టి కట్టించవచ్చు. 10 కోట్లు పెట్టి ఒక మహర్షిని మీరు కొనలేరు, ఒక మహాత్ముని కొనలేరు, ఒక యోగిని కొనలేరు, ఒక అవతార పురుషుని మీరు డబ్బు పెట్టి కొనలేరు. ఒక జ్ఞానిని ఇంకో జ్ఞానం అర్థం చేసుకోగలడు, కానీ అజ్ఞానం అర్థం చేసుకుంటాడా? స్వామీజీ అన్నాడు ఒక చోట, ఒక జ్ఞాని ఇంకో జ్ఞానిని అర్థం చేసుకోగలడు, అక్కడ జ్ఞానం ఉందని. అజ్ఞాని జ్ఞానిని అర్థం చేసుకుంటాడా? ఎక్కడో దేవుడు మాట వదిలేయండి, జ్ఞానం ఉన్నవాడిని అజ్ఞానం అర్థం చేసుకొని ఇస్తున్నది, అర్థం చేసుకోగలడా? వాడు నీ అంతటి నువ్వు సాధన చేసి నీ మనసును శాంతిపరచుకోలేకపోయినా ఆ మహాత్ముని దగ్గర నుంచి వచ్చే శాంతి తరంగాలు, కాంతి తరంగాల వల్ల కూడా నీ మనస్సు శాంతి కలగచ్చు, నీ మనస్సు నిశ్చలమవుతుంది. నువ్వు ఇంటికాడ సాధన చేసి నీ మనస్సును అదుపులో పెట్టుకోలేకపోయినా ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మీకు ఇంటికాడ డబ్బు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముఖ్యం కాదు, మీకు పాండిత్యం ఉందా లేదా ముఖ్యం కాదు, మీరు బాగుపడ్డా మీ మనస్సే కారణం, మీరు పాడైపోయినా మీ మనస్సే కారణం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోండి ఇంటికి వెళ్ళిపోండి. మీరు బాగుపడ్డా మీ మనస్సే కారణం, మీరు పాడైపోయినా మీ మనస్సే కారణం. అంచేది మీరు గ్రహించవలసింది అంటే మనస్సును బాగు చేసుకోవటం, మనస్సును పవిత్రం చేసుకోవటం, మనస్సు నిర్మలం చేసుకోవడం కంటే మించిన పని ప్రపంచంలో ఇంకో పని లేదు. వల్లకాడితో ఆగిపోయి శరీరానికి కూడా ఈ శరీరానికి ఇచ్చే విలువ, మరణానంతరం కూడా నీకు కూడా వచ్చే మనస్సు బాగు చేసుకోవాలన్న బుద్ధి నీకు కలగటం లేదా? యేసు వల్లకాడితో ఆగిపోయి శరీరానికి ఇంత సేవ చేస్తున్నావు అనుకో, 2 పూటలు అన్నం పెడుతున్నారు, 2 పూటలు స్నానం చేస్తున్నారు, రోగం రానివు, ఎక్కడ ఎక్కడ హాస్పిటల్ ఉంటే అక్కడ పరిగెట్టం, నీకు నిద్ర రాకపోతే ఇంట్లో నెలడం నిద్రనివో. కొంతమంది వాళ్ళకి నిద్ర రాకపోతే అలా పడి ఉండరండి, ఇంట్లో లేపేస్తారు, ఇంట్లో వాళ్ళు కూడా నిద్ర పట్టినవారు ఏం చేసి వాళ్ళకి నిద్ర రావటం లేదని. ఈ మధ్యన ఓ మండువా ఉంది, మండువాలు ఇప్పుడు మండువాలు ఎవరో కట్టడం లేదనుకోండి, పూర్వం ఉండి అందులో ఒక మండువాడు ఆడేవో పెద్ద పెద్ద కేకలు, పాప అనారోగ్యం ఏదో తట్టుకోలేక పెద్ద పెద్ద కేకలు అయితే పక్క ఇంటి వాళ్ళు చుట్టారు ఇంటికి వెళ్ళిపోయారు, బాబు ఇవి చచ్చిపోయాక వస్తాం ఇంకెక్కడ, ఆ పక్క వాటాదారులు చుట్టాలు ఇంటికి వెళ్ళిపోయారు, ఇవి చచ్చిపోయిన తర్వాత వస్తాం బాబు ఇల్లు తాళాలు వేసుకెళ్ళిపోయారు, పెద్ద పెద్ద కేకలు. వాళ్ళు నిద్ర పట్టినవరు మనకి ఏమో, ఆవిడకి ఆవిడకి ఏం బాధ ఉందా కేకలు, ఇంకా మనం అనుకోవడం అనవసరం. ఆవిడతో పేచి ఏం పెట్టుకుంటామని చాలా వయసు గడిపారమ్మా. మా మీతో మండి ఆవిడ చచ్చిపోయింది, మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఆవిడ ఈ మధ్యన రోజులైన చచ్చిపోయి తిరిగి వచ్చేసారు. పాప ఎవరు వెనకాలు చేరుకున్నారు. పూర్వం మరి మండువాలో వెళ్ళి ఇటువంటి సమస్యలు ఉండి, ఇప్పుడు మండువాలో వెళ్ళి ఎవరో కట్టాలి కదండి. అయితే నీ మనస్సు అసలు ఇంతకంటే అసలు మన మనస్సులో ఏం జరుగుతుంది? మంచి ఆలోచనలు వచ్చినాయా, చెడు ఆలోచనలు వస్తున్నాయా? మన మనస్సును ఎలా బాగు చేసుకోవాలి? మన మనస్సును ఎలా నిర్మలం చేసుకోవాలి? మనం మనకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? దైవీ దేవుడు దైవానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా, రాక్షసులకు సంబంధించిన లక్షణాలు ఉన్నాయి? మనకు మనకున్నది దైవ భక్తే లేదా రాక్షస భక్తే? అని విచారణ చేసుకుని మనస్సును అసలు నీ మనస్సును బాగు చేసుకోవడం కంటే మించిన పనేమి లేదు అసలు నీకు. ఎంచేదంటే నీ మనస్సును బాగు చేసుకుంటే అది నిన్ను బాగు చేస్తుంది. నీ మనస్సును కనుక నువ్వు బాగు చేసుకుంటే నీకు అసలు దారి చూపిస్తుంది. ఈశ్వరుడు పాదాల దగ్గరికి ఎవరు అక్కర్లేదు, నీ మనస్సే నీకు తీసుకెళ్తుంది. ఆ మనస్సు నిశ్చలం అవటానికి, నిర్మలం అవటానికి, అది అణగటానికి మహర్షుల యొక్క మహాత్ముల యొక్క సన్నిధానం నీకు అవసరం కొంత టు సమ్ ఎక్స్టెంట్. మనం శివరాత్రిలో చెప్పుకున్నాం, ఈ నేను అనే తలంపు, నాదనే తలంపు మన కళ్ళకు కనపడతాండి. అవి ఎక్కడికి పోతా, ఇవే మనకు కనిపించకుండా వెళ్ళిపోవాలను. అంటే వాటిని మనం వదిలించుకోలేము, అయ్యే మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలను. అలా తుకారామకి వెళ్ళిపోయాను. తుకారాముకి మటుకి ఆ నేను అంటే ఆయనకి ఆ పాండురంగడ మీద ఉండే భక్తి కొలిగి, ఈ నేననే తలంపు నానేది ఎప్పుడు వెళ్ళిపోయాను. మనం జేబులో డబ్బులు పోయి ఒకసారి ప్రయాణాల్లో మనం జేబులో డబ్బులు పోతాయి. అది ఇంటికి వెళ్ళాక చూసుకున్నాక జేబు చూసుకుంటే అక్కడ ఏముండదు, అప్పుడు ఏదో పోయిందనుకుంటాం. అలాగ భక్తి ప్రవాహంలో, శరణాగతి ప్రవాహంలో నేనని తలంపు నాదనే తలంపు పోయినాయి తుకారామకి. అప్పుడు తుకారాం అంటాడు, వాటిని పోగొట్టుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఆ శరణాగతి భావంలో పాండురంగడ పట్ల నాకున్న శరణాగతులు ఎప్పుడు పోయినా పోయినాయి, పోయిన మాటనేదో మళ్ళీ కనపట్టలేదు ఇంకా. అలా మన శివరాత్రి చెప్పిన మీటింగ్ రోజున అలా పోయినవాడు పాండు ఎవడో తుకారాం. ఆడి భార్య తుకారాం, భార్య తుకారాం చాలా ఇబ్బందులు పెట్టిందమ్మ, కొట్టిది కూడా. ఎవరినే? తుకారామును. కానీ ఎప్పుడు వాడికి ద్వేషభావం రాలేదమ్మా. మరి వాళ్ళ మహాత్ములు, నువ్వు ఆ తుకారాము నువ్వు ఎంత 10-100 కోట్లు పెట్టుకోనగలవా? అసలు అసలు ఎప్పుడు భార్య మీద ద్వేషభావం కక్ష రాలేదు. పైగా ఎంత గొప్పవాడంటే తుకారాము, ఆయనకి విమానం వచ్చింది కదా. విమానం వచ్చి ఈ మధ్యకాలంలో విమానం వచ్చినాడు ఎవరు లేడు. వైకుంఠం నుంచి ఆయనకి విమానం పంపారు. ఎవరికి? తుకారామం తీసుకురావడం. ఆయన శరీరం శేభంలేదు, మన శరీరాల్లాగా వలకాళ్ళు తీసుకెళ్ళి కాల్చలేదు. కానీ ఆయనకి విమానం వచ్చినప్పుడు భార్య పేరు ఏదో ఉంది, నువ్వు కూడా వచ్చాయన్నాడు. ఎవరినే? భార్యను. అయితే భగవంతుడికి దాన్ని తీసుకెళ్ళటం ఇష్టం లేదు. భగవంతుని మాయ చూడండి, వీడు ఇష్టపడుతున్నాడు. తుకారాం పాపం ఎన్ని దెబ్బలు కొట్టేసినా ఇష్టపడుతున్నాడు. అంటే ఆవిడకి ద్వేషబుద్ధి లేదు, కక్ష లేదు కదా. కానీ నారాయణుడు మట్టుకు ఆవిడ రావటం, ఆవిడకి ఏమి వైకుంఠం వెళ్ళిపోతున్నాం, వైకుంఠం వెళ్ళిపోతున్నాం, నువ్వు కూడా వచ్చేయండి అని అన్నాడు తుకారాం. వైకుంఠం అంటే పెళ్ళడానికి ఏమో లోపల ఉన్నాడు కదా ఈశ్వరుడు, అంతర్యామి కదాడు. వైకుంఠం అంటే పాలకుల భీమవరం అనుకుంది, పాలేమారో అనుకునే అందే. ఏమంటే ఇద్దరం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే అలాగే ఇద్దరు ఇంటికాడ ఎవరో ఒకరు పని చూసుకోవాలి కదా అన్నది. ఎవరు? తుకారాం బాధ. వైకుంఠం అంటే అది నారాయణుడు ఉంటాడని తెలియనివ్వలేదు నారాయణుడు. ఏం చేయాలి, దీన్ని ఎక్కడ తీసుకెళ్తాడు? ఈ రమ్మంటున్నాడు తుకారామరా, ఈ అమాయకం ఉండా కొడుకు వచ్చే ఆడికి మా ఏంటో ఏంటో తెలియదు ఆడికి. ఎవడికే ఆ తుకారానికి మా ఏంటో ఏంటో తెలియదు, లేకపోతే ఆడికి మానం ఎందుకు పంపుతారు? వీడు వచ్చాయంటే ఆవిడంటాను ఇద్దరు ఒకసారి ఇంట్లో ఇల్లు ఇడిచిపెట్టేస్తే ఎలాగండి, ఇంటికాడ పని చూసుకోవాలి కదా, మీరు వెళ్ళరండి అంద. వీడు ఇంకా రెండోసారి రమ్మని వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు కూర్చున్నాడు వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాని చోటికి వెళ్ళిపోయాడని వెళ్ళిపోయిన తర్వాత కానీ అసలు తుకారాం భార్యకి అర్థం లేదు. అంటే ఈశ్వర సంకల్పం లేకుండా ఈశ్వర ప్రణాళిక తుకారాం రమ్మంటది వెళుతుందా? ఈశ్వరుడు మాయ చేసి పడేశాడు, దాన్ని ఎక్కడ తీసుకెళ్తాడు ఈశ్వరుడు? మాయ ఆ సడన్ గా మాయ పెట్టేశాడు. అంటే వైకుంఠం అంటే భీమవరం అనుకున్నాం అన్నమాట. వైకుంఠం అంటే నారాయణుడు అన్న స్థానాన్ని స్ఫురించలేదు ఆవిడకి, అదే మాయ. ఏంటి అదే కృష్ణుడు గీతలో చెప్పాడు, నా దయ లేకుండా నా అనుగ్రహం లేకుండా మాయను ఎవరు అతిక్రమించలేరు. నా దయ ఎవరి మీద ఉందో వాళ్ళ వాళ్ళ విషయంలో నేను చెప్తాను మాయకి నేను దారిమ్మనే. అంటే అది కాపల కుక్కలాంటిది. కొంతమంది ఇల్లుకాడ కుక్కలు పెంచుకుంటారు చూడండి, మనం ఎప్పుడు కుక్కలు ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళకూడదు, చూసుకోవాలి, బెల్ల కూడా నక్కలేదు చూసుకోవాలి, లేకపోతే వచ్చి ఇక్కడ పట్టేస్తాయి. మాయ మాయ కాపల కుక్కలాంటిది అది. అది వాళ్ళు మన యజమానులు వచ్చాక మన మీదకి వచ్చేస్తా అంటే కుక్క ఆగమని చెబితే ఆగుతున్నది. ఎవరో ఆ కుక్క ఏం చేదంటే యజమాని స్వాధీనంలో ఉంది, అలాగే మాయ భగవంతుడి స్వాధీనంలో ఉంది. మాయ ఎవరి స్వాధీనంలో ఉంది? అదే భగవంతుడు చెప్పినట్టే ఆ మాయ ఉంటుంది, కానీ మనం చెప్పినట్టు వినలేము. అయ్యా కృష్ణుడు ఏమన్నాడంటే నా అనుగ్రహం లేకుండా నా దయ లేకుండా మా ఎవరికి దారివ్వదు, ఫలానా వ్యక్తికి నేను నా హృదయంలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు దారిమ్మని చెబితే దారిస్తుంది, కానీ దానంతలది ఎవరికి దారివ్వదు. బాగా శక్తివంతమైనది ఒకసారి బాగా స్నేహితులకు కూడా మనం అపకారం చేస్తాం, తర్వాత దుఃఖపడినా మనకు బాగా స్నేహితులు దర్ వెరీ నీరెస్ట్ అండ్ డీరెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నప్పుడు కూడా ఒకసారి అమాయకత్వంగా అపకారం చేసేస్తాం మనం. అంటే ఆ టైంకి బుద్ధి మనకి తొయ్యదు, ఏంటి మన స్నేహితులకి అపకారం చేస్తున్నాం, వాళ్ళకి బుద్ధి తొయ్యనివ్వదు అపకారం చేసేస్తారు. వాళ్ళు ఎంత నీరెస్ట్ అయినా ఎంత డీరెస్ట్ అయినా మన అదే బ్రూటస్ ఆశ్చర్యపోయాడు, దేవుడు జూడస్ సీజరం ఆశ్చర్యపోయాడు, ఇంతకాలం స్నేహంగా ఉండి ఇప్పుడు నన్ను చంపడానికి వస్తున్నాడు, మామూలు చెడిపోయిన వాళ్ళు ఎలాగే చెడిపోయారు, నువ్వు నిన్నటి వరకు మంచివాడుగా ఉన్నావు, ఈరోజు నువ్వు దుర్మార్గులతో సహవాసం మొదలుపెట్టావు, నేను చనిపోతున్నానని నాకు దుఃఖం లేదు, నువ్వు పాడైపోయి సత్పురుషుల లక్షణం చూడు, నువ్వు పాడైపోతున్నావునే నేను దుఃఖపడుతున్నాను, శరీరం మీరు నన్ను చంపకపోయినా ఇంకో నాలుగేళ్లకు ఎలాగని నేను చనిపోతాను. యు బ్రూటస్, యు టూ బ్రూటస్, ఓ బ్రూటస్ నువ్వు కూడా పాడైపోయావా, నువ్వు పాడైపోయావా, నువ్వు కూడా పాడైపోయావా. జూలియస్ సీజర్ కంటే గొప్పదంటాడు పెళ్ళం. మన ప్రధానమంత్రి అన్నాడు జూలియస్ సీజర్ పెళ్ళని అంటాడు అంటాడు. నోరు ముయ్యమన్నారు అందరూ, జూలియస్ సీజర్ పెళ్ళడానికి నీకు పోలికేంటారా, నోరు మూసి పడి ఉండమన్నారు ప్రధానమంత్రి. నీ చుట్టూరు ఎన్ని దొంగతనాలు జరుగుతున్నా నీ పదవి పోకుండా ఉండడం కోసం ఇలా కళ్ళు మూసుకుని రామ 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 అంటున్నావు. రామ రామ అంటే పదవి వదిలేసి నువ్వు ఇంటికే వెళ్ళి రామనామం చేసుకో, ఏమి తెలియనట్టు లక్షల కోట్లు వేల కోట్లు ఎవడో దొరికింది అడిగి తినేస్తాంటే రామ రామ అంటావు, నీ కుర్చీ తప్పించి ఏం అక్కర్లేదా? అయితే జూలేశ్వరి పెళ్ళానంటావు, నువ్వు జూలేశ్వరి పెళ్ళం గురించి మాకు తెలుసు, దానికి నీకు పోలికేంటి? నోరు ముసుగు పడి ఉండమన్నారు. అప్పటి నుంచి కొంచెం మాటలు తగ్గించేశాడు పాపం. అంటే షేక్స్పియర్ ఏమని రాశాడంటే సిస్ అబౌవ్ సస్పెక్షన్ అన్నాడు. అంటే జూలియస్ సీజర్ని అనుమానించే వాళ్ళు ఉన్నారు, కానీ జూలియస్ సీజర్ పెళ్ళాన్ని అసలు కనీసం అనుమానించే వాళ్ళు కూడా లేరాడు. బియాండ్ డౌట్ సిస్ అబౌవ్ సస్పెక్షన్. ఇది కంగారు నేను జూలియస్ సీజర్ కాదు జూలియస్ పెళ్ళాన్ని అన్నాడు. అంటే అధికార దాహం అంటారు దాన్ని, దాన్ని ఏమంటారు అధికార కాంక్ష కూడా మనం ఆ కుర్చీలో కూర్చోవాలి, కానీ దానికి అలవాటు పడిపోయాక వాళ్ళకి పదవి పోతే నిద్ర పట్టదమ్మ. ఆ కాంక్ష రాకుండా ఉండాలి, కానీ ఆ మంత్రి పదవి పోయిందనుకోండి, ఎమ్మెల్యే పదవి పోయిందనుకోండి, ఇంకా వాళ్ళకి పాపం ఎవరు పలకరిస్తారని, ఎవరు పలకరించరు, దన్నాలు పెట్టి వాళ్ళు అసలు ఉండరు. ఎక్కడికైనా వెళితే, ఏ పెళ్లికైనా వెళితే కూర్చోండి, అయింది దయచేయండి అని కూడా అసలు ఉండరు. ఇంకా పదవి పోయిన తర్వాత ఆయన ఎవడ చూడడం ఇంకా అంచేది పాపం, అలాగే పదవి పోయేటప్పటికి బెంగెచ్చుకుంటారు వాళ్ళు. మనిషి చచ్చిపోవడానికి ఏదో రోగం సరిపోతుంది, అలాగే మనిషి పతనం అయిపోవడానికి ఏదో బలహీన చాలు పతనం అయిపోవడానికి. ఆ కుర్చీ విడిచిపెట్టలేక రామరామ అనుకుంటున్నాడు ఇంకాడు. వీళ్ళే అంటున్నారంటే కుర్చీలో నుంచి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోయి అనుకో రామరామం చేసుకోమంటున్నారు. అంటే నీకు పదం ఉన్నప్పుడు డ్యూటీ చేయాలి కదా అని, నువ్వు డ్యూటీ చేయలేనప్పుడు ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు మనకి జూలియస్ సీజర్ పేరు ఈడు గురించి జ్ఞాపకం వచ్చింది. ఆ షేక్స్పియర్ ఏమనంటే ఈ అబౌవ్ సస్పిషన్, అంటే జూలియస్ సీజర్ని అనుమానించే వాళ్ళు ఉన్నారు, కానీ జూలియస్ సీజర్ పేర్లను అనుమానించిన వాళ్ళు అసలు దేశంలో లేరు, అంత పవిత్రరాదని చెప్పడానికి. అందుకే ఈ మధ్యన ప్రధాన అది ఏదో మొదలు ఉందామో ఎప్పుడో రాశాడు షేక్స్పియర్, ఈ మధ్యన దాని పేరు బయటకు తీసుకొచ్చాడు మన ప్రధానమంత్రి. నేను జూలియస్ సీజర్ పేర్లని ఎప్పుడైతే అప్పుడు జూలి అందరికీ ఆరా వచ్చింది, జూలియస్ సీజర్ పేర్లని ఎవరని దాన్ని ప్రచారం చేసి పెట్టేశాడు జూలియస్ సీజర్ పేర్లానికి. అయితే చెప్పలేమమ్మా. ఇప్పుడు బ్రూటస్, బ్రూటస్ అంత బుద్ధిమంతుడు చంపడానికి వచ్చాడంటే ఇది చెప్పలేము. అది ఒకసారి ఎంత మంచి వాళ్ళకైనా చెడ్డ బుద్ధి కలుగుతుంది, అంటే బుద్ధి మాయలో ఉంటుంది. నా మాయ కృష్ణుడు చెప్పాడు, భగవంతుడు నా మాయ ఇంద్రియాల్లో ఉంటుంది, నా మాయ నీ బుద్ధిలో ఉంటుంది, నా మనస్సు నా మాయ నీ మనస్సులో ఉంటుంది, నా మాయ నీ దేహంలో ఉంటుంది. నువ్వు దేహాన్ని ఇంద్రియాలని మనస్సుని బుద్ధిని అతిక్రమిస్తేనే కానీ స్వరూపజ్ఞానం నీకు కలగదు. స్వరూపజ్ఞానం కలిగే వరకు నేను మాయ విడిచిపెట్టదు. బుద్ధిలో కూడా మకా ఉంటుంది, బాగా నేను తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మాయ ఉంటుంది, బుద్ధిమంతుల్లో కూడా మాయ ఉంటుంది. ఒక స్వరూప జ్ఞానం పొందే వరకు ఎవరిని మాయ విడిచిపెట్టదు అని భగవాన్ వాచ. మనం ప్రశ్నించడానికి వీల్లేదు. ఇప్పుడు పాములు పుట్టలే ఎలా, పాములు పుట్టలో ఎలా ఉంటాయో అలాగే ఇంద్రియాల్లోని మనస్సులోని బుద్ధిలోని మాయ మకా వేసి ఉంటుంది. నీ బుద్ధి ఎప్పుడు మారిపోదు, ఇప్పుడు ఏళ్ళ మంచిగా రేపు మారిపోవచ్చు నువ్వు. అప్పుడు మనకు ఇదేంటి ఇంత ఇలా మారిపోయారేంటి, మంచివాళ్ళే కదా ఇలా మారిపోయారు, మన కాళ్ళని చూసి మనకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అది మాయ ఆడి ప్లే, అది ఎవరు మాయ ఆడించే ఆట అది. అదేంటది ప్లే, ఇట్ ఈజ్ ఎ ప్లే. మాయ ఆడిస్తున్న వాళ్ళు మాయ, ఆ మాయ ఆడించే ఆట అది. అంటే మనస్సు నిశ్చలమై సమాధి అవస్థ వస్తుంది. అంటే మహాత్ముల యొక్క సన్నిధి, యోగుల యొక్క సన్నిధి ఎటువంటిది అంటే నీకు సమాధి స్థితి పొందే వరకు. అంటే నీకు లోపల వస్తువు తాలూకు ఎరుక నిన్ను కలిగి, ఆ ఎరుక నీకు కలిగే వరకు, అక్కడ వరకు నిన్ను మహర్షుల యొక్క దయ నిన్ను అక్కడ వరకు మోసుకుపోతుంది. అంటే ఇంద్రియాలని మనస్సుని బుద్ధిని దేహాభిమానాన్ని అతిక్రమించడమే కాదు. అంటే నేను మిమ్మల్ని ఎలా స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, సమాధి స్థితిలో ఉన్నవాడు భగవంతుని అంత స్పష్టంగా దర్శిస్తాడు. ఒక సమాధి స్థితిలో మీకు సత్యం అనుభవంలోకి వస్తుంది, కానీ మిగతా స్టేజ్లో రాదు. నరేంద్రుడు అడుగుతాడు రామకృష్ణుని, మీరు దేవుణ్ణి చూచారా? చూచారా? సందేహం లేదు. మీరు దేవుణ్ణి చూచారా? చూచాను. ఎలా చూచారు? నిన్ను నేను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావు, అలాగే నా హృదయంలో ఉన్న వస్తువు నా హృదయంలో ఉన్న దైవాన్ని అంత స్పష్టంగా దర్శించాను అని ఇవాడికి మాట పడిపోయినాడు. నిన్ను నేను ఎంత స్పష్టంగా చూస్తున్నాను, నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావు, అంత స్పష్టంగా దర్శించాను. సందేహాస్పదంగా కాక, అంటే సమాధి స్థితి పొందిన వాడు డైరెక్ట్గా ప్రత్యక్షంగా చూడగల భగవంతుణ్ణి. అయితే నీకు నాకు ఇప్పుడు ప్రశ్న అడిగావు, తెలివి తక్కువ అడిగావు, తెలివి తక్కువ వాళ్ళు అడిగావు, తెలివి తేటలు అడిగావు, ఎలాగ అడిగావు అడిగావు. నువ్వు నారాయణుడు, నేను నీ రామకృష్ణుడు. ఏం వండర్ఫుల్ టాక్ చూడండి, అంటే పూర్వజన్మ అనుభవం గుర్తు వస్తుంది. మొట్టమొదటి డైలాగ్లు ఆడిచాడు పాపం. అంటే భక్తి గురించి చెప్పలేము మనం. ఏదో ప్రశ్న అడిగావు, వదిలే అది పోయి తెలుసుని అడిగావు, తెలియక అడిగావు అడిగావు. నువ్వు నానరేంద్రుడు, నేను నీ రామకృష్ణుడు అయ్యా. ఆ పూర్వజన్మ అనుబంధం విడది రాని అనుబంధం. అంటే సంఖ్యలు నరుక్కోగలం కానీ అనుబంధాన్ని నరకలేము. ఇంచదంటే సంఖ్యలు మనకి కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి, గోడలు పెట్టి నరకొచ్చు. కానీ జన్మ అంటే అనుబంధం నరకలేము, అది కళ్ళకు కనపడదు. ఏదో అడిగేసావు, ప్రశ్న అడిగేసావు, నువ్వు చెప్పేశావు, నేను సమాధానం చెప్పేశాను, అయిపోయింది, అది వదిలే. నువ్వు నా నరేంద్రుడు, నేను నీ రామకృష్ణుడు. ఏమి డైలాగ్స్ చూడండి, సినిమా రచయితలు కూడా ఈ డైలాగ్స్ రచించలేదమ్మా. ఈ సినిమాలు సినిమా కథలు రాసేవాళ్ళు కూడా ఇంత వండర్ఫుల్ డైలాగ్స్ రచించలేరు. నువ్వు నా నరేంద్రుడు, నేను నీ రామకృష్ణుడు. అంటే జ్ఞానం గురించి చెప్పగలం కానీ భక్తి గురించి చెప్పలేము. ఎన్ని గంటలైనా చెప్పవచ్చు జ్ఞానం గురించి, భక్తి గురించి చెప్పలేము. రామకృష్ణుడు అంటాడు, ఒకసారి మీ తలకాయలో మెదడు ఉంది, ఇక్కడ హృదయం ఉంది, ఆ రెండు దెబ్బలాడుకుంటా ఉంటావు. ఒకసారి మెదడు ఒకటి చెబుతుంది, హృదయం ఒకటి చెబుతుంది. నీ మెదడేమో నీ తలకాయ ఇలా చెయ్యని చెబుతుంది, నీ హృదయమో ఇలా చెయ్యని చెబుతుంది. ఇలా ఇంట్లో వాళ్ళు కూడా వదిలేయండి, నీలోనే ఘర్షణ ప్రారంభమవుతుంది. నీ మెదడేమో ఇలా చెయ్యని చెబుతుంది, నీ హృదయమో ఇలా చేయమని చెబుతుంది, మెదడేమో అట్లాగుతుంది, హృదయమో ఇట్లాగుతుంది. ఓ నరే, అప్పుడు తలకాయని తీసవసర పడే హృదయం చెప్పినట్టే చెయ్యి అన్నాడు వాడు రామకృష్ణుడు. అప్పుడు నీలోనే ఘర్షణ ప్రారంభమవుతుంది, తలకాయ ఓ పని చేయమంటుంది, హృదయం ఓ పని చేయమంటుంది. తీసేయి తలకాయ, తీసవసర పడే నీ హృదయం. అంటే తలకాయ తీసేయమంటే నీ మెదడు కూడా వదిలేయి. నీ హృదయం ఎలా చెప్తే అలా చేయనరే. నేను నీ దగ్గర ఓపెన్ అవుతున్నాను, నీ దగ్గర తెరవబడిన పుస్తకంలా ఉన్నాను, మూసేసిన పుస్తకం కాలేదు, తెరువబడిన పుస్తకం లే ఉన్నాను. ఏ పేజీ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. నీ మెదడు ఒకటి, నీ హృదయం ఒకటి చెబుతా అంటే మెదడును వదిలే, హృదయం ఎలా చెబితే అలాగే చెయ్యి. హృదయం దగ్గరికి వచ్చేప్పటికి మెదడు కంటే విశాలంగా ఉంటుంది అది. ఒకసారి మెదడు కుయుక్తిని పొందొచ్చు, ఆడిన మాట తప్ప మనకు కూడా మెదడే చెబుతుంది. కానీ కాన్షియస్నెస్ నీ హృదయం వాటికి కరెక్ట్గానే చెబుతూ ఉంటుంది. గురువు సమక్షం లభిస్తాయి అంటే ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, మీరు ఎంత సాధన చేసి పోగొట్టుకోలేనంత బరువైన రాళ్ళైన బరువైన వాసన అంటే బరువైన రాళ్ళయ్యి మీ చేతులతో ఎత్తి బయట పడలేరు. అటువంటి బరువైన రాళ్ళు కూడా మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క, యోగుల యొక్క సమక్షంలో ఈ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు పోతావే నీ వాసన కూడా. అది వాళ్ళ యొక్క మహాత్ముల దయ అటువంటిది, వాళ్ళ అనుగ్రహం అటువంటిది. దాన్ని భౌతికమైన విషయాలతో దాన్ని వెళ్ళకట్టడం ప్రైస్లెస్. వెళ్ళలేని దానికి ఖరీదు లేని దానికి ఖరీదు ఎలా కడతాం? వెళ్ళలేని వస్తువుకి వెల ఎలా కడతాం? ఇట్ ఇస్ ప్రైస్లెస్. దాంట్లో దాన్ని డబ్బు పెట్టి నువ్వు కొనలేవు. డబ్బు పెట్టి నువ్వు దాన్ని ఆ వాసనను డబ్బుకు నీకు నీకున్న డబ్బు అంతా పెట్టి ఆ వాసన తొలగించుకోలేవు. అటువంటి గురువు సమక్షం నీకు వాసన ఎగిరి కాలిపోయి బూడిదైపోవచ్చు. అప్పుడు గురువు యొక్క అనుగ్రహాన్ని డబ్బుతో ఎలా కొలుస్తావు నువ్వు? ఇక పుస్తకం మీద రాసి ఉంటుంది ఈ పుస్తకం 15 రూపాయలని, అలా గురువు అనుగ్రహానికి ఏమైనా ఖరీదు కడతావు నువ్వు? ఇట్ ఈస్ ప్రైస్ లెస్. ఇంత విలువ కట్టలేనిది, ఇంతని విలువ కట్టలేనిది. రాముడేమో దేవుడు అనుకుంటున్నాం, ఆడు హనుమంతుడికి అందరికీ ఆడు పట్టాభిషేకం అయిన తర్వాత పని చేసి ఆడి గురించి కష్టపడిన వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చాడు. రాముడు మొత్తం పట్టాభిషేకం అయిన తర్వాత ఆడి గురించి ఎవడైతే కష్టపడ్డారో ఎవడైతే శ్రమ పడ్డారో ఆడి పట్టాభిషేకం సింహాసనం మీద కూర్చోడానికి ఎవడైతే సహాయ సహకారములు అందించారో అందరికీ బహుమతులు ఇచ్చాడు. ఆంజనేయస్వామికి ఏమి ఇవ్వాలని అర్థం కాలేదు. ఆంజనేయస్వామికి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తాం మనం బహుమతి? ఆంజనేయ స్వామికి సొంత పనులు లేకుండా నూటికి ముప్పడు రాముడు పని చేశాడు. సొంత పని లేని దేవుడు ఆంజనేయ స్వామి అక్కడే. ఇంతవరకు సృష్టిలో సొంత పని అంటూ లేనివాడు ఆంజనేయ స్వామి అక్కడే. ఆయనకి ఈ పని నా సొంత పని, ఈ పని చేసుకోవాలని లేదు హనుమంతుడికి. మొత్తం అంతా రాముడు పని చేశాడు. అయితే దానికి ఏం బహుమతి ఇవ్వాలి ఆయనకు అర్థం ఉంటారు. అది అప్పుడు సింహాసనం నుంచి దగ్గరికి వెళ్ళిపోయి ఆంజనేయ స్వామి ఎక్కడైతే నిలబడి ఉన్నాడో దూరంగా అక్కడికి వెళ్ళి వాడిని కౌగులించుకున్నాడు. కౌగులించి ఇచ్చాడు. అంతకంటే ఆయన కూడా ఏమి చేయలేడు. ఒక ఎంబ్రాస్ ఇచ్చాడు. ఎవరికి? ఆంజనేయ స్వామికి. బాహ్యంగా ఏదైనా వస్తువు ఇవ్వడానికి ఆయనకి ఏం వాళ్ళకి తెలియలేదు. ఇది ప్రైస్లెస్. ఏదో అడిగావు చెప్పావు, అడగటం అయిపోయింది, చెప్పటం అయిపోయింది. నువ్వు నా నరేంద్రుడు, నేను నీ రామకృష్ణుడు. ఏ సినిమాలో నీ డైలాగ్స్ మీరు విన్నారు? అసలు మీరు సినిమాలు చూసుంటారు కదా, ఇంత వండర్ఫుల్ డైలాగ్స్ ఎక్కడన్నా విన్నారా? అంచేత గురువు, ఆ గురువు యొక్క నువ్వు గురువు సమక్షంలో ఏదైతే నువ్వు పొందావో అది ఇంటికి వెళ్ళాక మర్చిపోకు. అది ప్రాక్టీస్ చేయి. గురువు సమక్షంలో, మహాత్ముల సమక్షంలో నువ్వే అనుభవాన్ని పొందావు. ఇంటికి వెళ్ళినా విడిచిపెట్టే దురిపేసుకోక, ఇలా దురిపేసుకోకయ్యా. రోజు నీ ఇల్లు నువ్వు ఎలా తుడుచుకుంటున్నావు, నీ మనసును అలా తుడుచుకో. రోజు మీ ఇల్లు తుడుచుకుంటున్నారు కదా, ఒకరోజు తుడుచుకుని నాలుగు రోజులు మానేస్తున్నారా? ఒకరోజు మీ ఇల్లు తుడుచుకుని 4 రోజులు మానేస్తున్నారా? ఏ రోజుకా రోజు మీ కొంప ఎలా తుడుచుకుంటున్నారో, ఏ రోజుకా రోజు దుమ్ము పడుతుంది కాబట్టి నీ మనసును తుడుచుకో. నీ మనసులో ఏముందో తుడువు రోజుని, ఏ రోజుకా రోజు తుడువు. నీ ఇల్లు తుడుచుకున్నావు, నీ ఇల్లు తుడుచుకోవడం తెలిసినప్పుడు నీ మనసును తుడుచుకోవడం తెలియదా నీకు? నీ ఇల్లు నీ ఇంట్లోనే డస్ట్ పోగొట్టుకున్నప్పుడు నీ మనసులోనే డస్ట్ పోగొట్టుకోవాలని నీకు తెలియటం లేదా? గురువు చెప్పింది అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతావా? గురువు చెప్పింది ఏమిటో మననం చేసుకో. గురువు చెప్పిన మాటలు మననం చేసుకో. గురువు చెప్పిన మాటలు శ్రవణం చేసావు, అది సాధనే. శ్రవణ సాధన. ఇంటికి వెళ్ళిపో, నీ మనసులో తిప్పుకోకుంటది మనన సాధన. ఇలా శ్రవణ మరణాలు చేయగా నీకు జ్ఞానస్థితి కలుగుతుంది. ఆ జ్ఞానస్థితి వల్ల నీకు సమాధి స్థితి కలుగుతుంది. శ్రవణం సాధన, మరణం సాధన. ఈ శ్రవణ మరణాలు చేయగా నీకు ప్రాక్టీస్ చేస్తుంటే, ఆ రెండు ప్రాక్టీస్ చేస్తుంటే జ్ఞానస్థితి కలుగుతుంది. ఆ జ్ఞానస్థితి నుంచి నీకు సమాధి స్థితి కలుగుతుంది. ఆ సమాధి స్థితిలో పరమేశ్వరుని, ఈ సృష్టికర్తను ఫేస్ టు ఫేస్ నువ్వు ఆయన దర్శించగలవు. అంతటా వ్యాపించిన పరమేశ్వరుని చూడగలవా? ఈ కళ్ళు చూడగలవా? అంతటా వ్యాపించిన భగవంతుడు సర్వత్రా వ్యాపించున్నాడు. పంచభూతాలకు ఆధారంగా ఉన్నాడు, దేవతలకు ఆధారంగా ఉన్నాడు, మనకి ఆధారంగా ఉన్నాడు. అంతటా వ్యాపించున్నా ఈ నేత్రాలను చూడగలవా? నువ్వు మీ ఇంటికాడ కిటికీలు ఉంటాయి, ఆ కిటికీలోంచి వీధంక చూస్తున్నావు నువ్వు. అలాగే నరే నా ద్వారా నువ్వు దేవుణ్ణి చూడవయ్యా. అంతలా వ్యాపించిన దేవుణ్ణి నువ్వు చూడలేవు, రైట్? అది నువ్వు కిటికీలోంచి, నీ ఇంట్లో ఉన్న కిటికీలోంచి ఈదుల్లోకి ఎలా చూస్తున్నావో అలా దేవుణ్ణి నా ద్వారా దర్శించినము. డైరెక్ట్ గా ఒకవేళ చూడలేకపోతున్నా ఈ అపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళకి ఒకసారి కాలక్షేపానికి ఆ కిటికీలను చాలా ఎలా చూస్తూ ఉంటారు, ఆ ఈదులు ఎవరు వెళ్తున్నారో ఏంటని కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళు ఆ ఈదులు ఎవరు వెళ్తున్నారో ఏంటని చూస్తూ ఉంటారు ఇలాగ. అలాగ అంతటా వస్తువుని చూడగలవా? అంతటా ఉన్న వస్తువుని కళ్ళతో చూడలేము. నా ద్వారా చూడు, నన్ను ఒక కిటికీగా నువ్వు చూస్తే ఈ మాట ఆచార్యుడు కూడా చెప్పలేకపోవచ్చు, గురువు చెబుతున్నాడు. అంచేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు శ్రవణ సాధన చేస్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మనన సాధన చేయండి. ఇవన్నీ ఇక్కడే దురిపేసుకెళ్ళిపో, దుమ్ము ఇక్కడే దురిపేసుకున్నప్పుడు మీరు దేశాలలో దురుపుకుంటారు కదా, ఇక్కడే దురిపికెళ్ళిపోవడం సబ్జెక్ట్, ఇక్కడే దురుపుకుని వెళ్ళిపోకండి. ఇంటికాడ వెళ్ళి మరణ సాధన చేయగా చేయగా మీకు జ్ఞాన నిష్ఠ వస్తుంది. జ్ఞాన నిష్ఠలోంచి సమాధి స్థితి పొందుతారు, అది దానికి అభ్యాసం అవసరం. మీరు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి, మీరు ఇంటికి వెళ్ళి ఈ శ్రవణం చేసిన విషయాల్ని ప్రాక్టీస్ చేసుకోండి. అది నువ్వు అలా ప్రాక్టీస్ చేయగా అప్పుడు కూడా నీ హృదయంలో నిజాన్ని నువ్వు తెలుసుకోలేవు. అప్పుడు కూడా గురువు దయ వల్ల నీ హృదయంలోని నిజం నీకు తెలియబడుతుంది. అప్పుడు కూడా నీకు తెలియజేట్ల పలికి రావు. నీ హృదయంలోని నిజం నీ తలకాయకి ఆబ్జెక్ట్ కాదు, నీ తెలివితేటలకు ఆబ్జెక్ట్ కాదు, నువ్వు చేసే అభ్యాసానికి ఆబ్జెక్ట్ కాదు. నువ్వు చేయగా నీ కృషికి సంతోషించి, నువ్వు చేస్తున్న ప్రయత్నానికి సంతోషించి, ఆ హృదయంలోని నిజం గురువు నిజరూపంలో ఉన్నాడు హృదయంలో, ఆయన సంతోషించి ఆయన ప్లీజ్ అయ్యాడు కాబట్టి ఆ హృదయంలోని నిజం గురు రూపంలో ఉన్న నిజం అది, ఆ నిజమే. ఆ నిజం గురువుని హృదయంలో నిజ రూపంలో ఉన్నాడు. ఆ నిజం నీకు ఎరుకులోకి వస్తుంది, అది నీ కడసారి జన్మ, అది నీ కడసారి జన్మ. ఇక నువ్వు శవాలను మోయక్కర్లేదు. అప్పుడు నీ హృదయంలో నిజం నీకు ఎరుకులోకి వచ్చిన తర్వాత మాత్రమే నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. అప్పటి వరకు నువ్వు జీవన్ముక్తుడు అవ్వలేదు. ఒకవేళ ఈ జన్మలో నువ్వు ఈ శరీరంలో ఉండగా నీ హృదయంలోని నిజం నీకు ఎరుకులోకి వచ్చిందనుకో, అప్పుడు నువ్వు జీవన్ముక్తుడు అవుతావు. అంటే శరీరం ఉండగానే ముక్తి స్థితి, అలా జీవన రమణ మహర్షి గారి జీవన్ముక్తుడే. ఆ జీవన్ముక్తి స్థితి ఆయన అనుభవంలోకి వచ్చిన తర్వాత శరీరం ఉండిగాక పోవుగాక, శరీరం ఉంటాను, శరీరం ఉన్నప్పుడు నేను ఉంటానని, శరీరం పోయిన తర్వాత కూడా నేను ఉంటానని నాకు అనుభవంలో, నాకు ఒక అనుభవంలో ఉన్నప్పుడు దేహం ఉంటే ఎలా పోతే ఎలా? ఎవరికి కావాలి? ఉంటే ఎవరికి కావాలి, పోతే ఎవరికి కావాలి? పోయిన తర్వాత నేను ఉంటానన్న విషయం నాకు అనుభవంలోకి ఉన్నప్పుడు అది జీవన్ముక్తి స్థితి. అదేంటిది? వాడే జీవన్ముక్తుడు అంటారు. అది మీరు కూడా అందుకోవచ్చు, ఏదో ఒకరి సొత్తు కాదు, అది వారసత్వంగా వచ్చే హక్కు కాదు. మీకు జిజ్ఞాస ఉంటే మీరు కూడా వారసులే, మీకు శ్రద్ధ ఉంటే మీరు కూడా వారసులే. మీకు జ్ఞానం కావాలంటే డబ్బు కాదు, పాండిత్యం కాదు, కావలసింది శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ వల్ల మీకు జ్ఞానం కలుగుతుంది. ఇది భగవాన్ వాచ, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అంటే మీ మనస్సుని బాగు చేసుకోవడం కంటే మించిన పని మీకేమి లేదు. రోజు మీ ఇల్లు ఎలా తుడుచుకుంటున్నారో, రోజు ఇంటికాడ ప్రతిరోజు మీ మనసును తుడుచుకోవడం ప్రారంభించండి, వాష్ చేసుకోవడం ప్రారంభించండి. అప్పుడు శిష్యుడు ఏదో సందేహాలు అడుగుతున్నాడు. ఈ సందేహాలు ఏ మనస్సుకు వస్తున్నాయో, ఈ సందేహాలు ఏ అహంభావనకు వస్తున్నాయో, అహంభావం నశించే వరకు, మనస్సు నశించే వరకు సందేహాలు, ఎంతో కొన్ని సందేహాలు వస్తూనే ఉంటాయి. మనోనాశనం పూర్తయ్యే వరకు, మనస్సు పలచగా ఉన్నానికి సందేహాలు వస్తాయి. మనస్సు పూర్తిగా వేరుతో సహా నశించే వరకు మనిషికి అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి. రామకృష్ణుడు ఆ లంగ ఎఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత క్యాన్సర్ ఎలా కూర్చోలేకపోతున్నాడు, ఎలా పడుకోబోతున్నాడు అంటే, పడుకుంటే కూర్చోబెట్టమంటున్నాడు, కూర్చున్నాక మళ్ళీ పడుకోబెట్టమంటున్నాడు. అప్పుడు ఈ నరేంద్రుడు లోపల అనుకుంటాడు, పైకి ఏమండవు, ఇప్పుడు కూడా తను అవతార పురుషుడు అనే అనుభవం ఈయనకుందా, పడుకోమంటే ఇలా పడుకుంటే కూర్చోబెట్టమంటున్నాడు, కూర్చోబెట్టే పడుకోమంటున్నాడు, ఇప్పుడు కూడా ఈయన దేహమాత్రుడేనా, ఈయన కూడా ఇప్పుడు కూడా ఈయన అవతార పురుషుడు, అవతార వరిష్ఠుడు, అవతార సారమైనటువంటి అనుభవం ఇప్పుడు కూడా ఈయనకుందా అని సందేహపడ్డాడు లోపల. బయటికి ఏమనలేదు. అంటే మనసు ఎంత పలచబడ్డా సందేహాలు రావటం మానవు. ఓ బుడి నరేంద్రుడా, ఓ డియర్ నియర్ అండ్ నరేంద్రుడా, ఓ నరేంద్రుడా, ఎవడొచ్చే రాముడు, ఎవడొచ్చే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు. నీకు సందేహాలు తీరవ ఎన్నిసార్లు చెప్పినా, ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడి రామకృష్ణుడు వ్యవహార పరంగా నేను చెబుతున్నాను. అంటే లోకాచారంగా నేను చెబుతున్నాను, అవతార తత్వంలో ఇది చెబుతున్నాను నేను, కానీ అద్వైత పరంగా కాదు. అద్వైత పరంగా చూస్తే ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, మిగతాయన్నీ కల్పితాలు. ఆ ఉన్న వస్తువు ఏంటి, దేవతలు, అవతారాలు, రాక్షసులు, నరులు, అందరూ కల్పింపబడ్డారు, అది వేరే విషయం. మొత్తం మీద ఉన్నది నీ అద్వైత ప్రకారం, నీ అమృతానుభవం ప్రకారం కాదు నేను చెప్పటం లేదు, వ్యవహారికంగా చెబుతున్నాను. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు వ్యవహారికంగా, కానీ నీ అద్వైత అనుభవం ప్రకారం కాదు అయ్యా నరేంద్రుడు. అంటే వీడి సందేహాన్ని గ్రహించాడు. రామకృష్ణుడు ఒకటి ఉంది, మీరు ఇల్లు ఎదురు ఉందా ఆయన నుంచుంటే మీ ముక్కు చూస్తాడు, మీ కళ్ళు చూస్తాడు, అందుకు చూసి పుస్తకం చదివినట్టు చదివేస్తాడు మీ మనసుకి. మేము ఈ పుస్తకం ఎలా చదువుతున్నాం మీ మనసు ఏందో చదివేస్తాడు, వరుసపెట్టి చదివేస్తాడు. మీ కళ్ళు చూస్తాడు, మీ ముక్కు చూస్తాడు, మీ చెవులు అవి చూసుకుంటాడు. మన దోళ బేరగాళ్ళ దోళను అలా చూస్తారో అలా మిమ్మల్ని చూసుకుంటాడు. ఈ పుస్తకం చదివినట్టు మీరు ఎలా నుంచి ఉండగా మీ మనసు అంతా చదివేస్తాడు. అంటే అది పైకి అనలేదు, పడుకోబెడితే కూర్చోబెట్టాడు, కూర్చోబెట్టమంటాడు, అంటే అది గాలి అందకడం లేదు, కూర్చో దేహధర్మం, అది దేహధర్మం. ఆడు కూర్చోబెడితే పడుకోబెట్టమంటున్నాడు, వీడు కూడా దేవుడు అవుతే ఇప్పుడు కూడా ఆయనకి దేవుడు చదువుతూ ఎరుకుందా ఆ లోపల అనుకుంటాడు. ఓ నరేన్ వెంటనే ఇమ్మీడియట్ గారు అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్, ఓ నరేన్ ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు. వాళ్ళు బయట ఉన్న రాక్షసుల్ని సంహారం చేయడానికి వస్తే ఈ రాముడు, ఈ కృష్ణుడు లోపల ఉన్న రాక్షసుల్ని, వాసన రూపంలో ఉన్న రాక్షసుల్ని సంహారం చేయడానికి వీడొచ్చాడు. ఇన్ని సందేహాలతో ఉన్నప్పటికీ, బైబిల్లో చెప్పినప్పుడు డౌటింగ్ థామస్గా ఉన్నప్పటికీ, ఇలా అనుమానాలతో కాలిపోతున్నప్పటికీ, అప్పుడు కూడా మళ్ళీ ఇదే అంటాడు, నువ్వు నా నరేంద్రుడు, ఎన్ని అనుమానం ఉన్నా నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళలేవు, నువ్వు నా నరేంద్రుడు, నేను నీ రామకృష్ణుని, అప్పుడు కూడా అది రిపీట్ చేస్తాడు. అంటే జన్మాంతర అనుబంధం. అదేంటది? జన్మాంతర అనుబంధం. దాన్ని మనం, అది కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. మన గొడ్డలతో నరుకుదామంటే కళ్ళ అది కనపడే సంఖ్యలు కాదు. ఆ సంఖ్యలు మనం కళ్ళకు కనపడవు కాబట్టి నరకలేం. అనుబంధం ఎందుకు ఏర్పడిందో దాన్ని గమ్యం చేరే వరకు అనుబంధం అలాగ ఉంటుంది. నీ తలక ఓ రకంగా చెబుతోందా, నీ హృదయం ఒక రకంగా చెబుతుందా? నరే తలక ఆయన తీసి అవతల పడే నీ హృదయం ఎలా చెప్తే అలా చేసే. మళ్ళీ కొంపలంట తిరక్కి ఏం చేయమంటారు, ఏం చేయమంటారు? ఎంత అండి టైం? 2 గంటలున్నర అయింది. రెండు అలా గంట గంట రామకృష్ణ మిషన్లో గంట ప్రసంగం, అంతకంటే ఎక్కువ చెప్పరు. గంట అవగానే మూసేస్తారు వాళ్ళ పుస్తకం, మూసేస్తారు. మన గంటలు 2.5 గంటలు 3 గంటలు అలా చెప్పుకుంటున్నాం. అంత ఇంత ఎంత టైం వాళ్ళు చెప్పరు. అంచేది నువ్వు సాధన చేయొచ్చు, నీ వాసన బలహీనపరచొచ్చు, బలంగా ఉన్న నీ వాసనని బలహీనపరచొచ్చు. అంటే నీ శరీరానికి అన్నం పెట్టడం మానేస్తుంది ఎలా చిక్కిపోతుందో. నీ అలవాట్లను రిపీట్ చేయకుండా ఉన్నా, నీకేదో అలవాట్లు వస్తే అట్లనేది రిపీట్ చేయకుండానే చిక్కిపోతాయి, చిక్కిపోయి రాలిపోతాయి. అయితే అది చిక్కిపోయే వరకు నువ్వు సాధన చేయొచ్చు. ఇక్కడ ఇక్కడ ఎవరు భగవాన్ అంటున్నారు, కానీ అది రాలిపోవటానికి గురువు అనుగ్రహం లేకుండా రాలిపోవు. ఫైనల్ నీ శరీరానికి అన్నం పెట్టకపోతే చిక్కిపోతుంది అన్నం, శరీరం చిక్కిపోతుంది. అలాగే నీకున్న అలవాట్లు రిపీట్ చేయటం వదిలేస్తే, ఇప్పుడు మీకు సినిమాలు చూడటం రోజు అలవాటు అనుకోండి, సినిమాలు మానేశారనుకోండి 6 నెలల సంవత్సరం మానేశారనుకోండి, ఆ సినిమాలు అలవాటు చిక్కిపోతుంది, అలవాటు చిక్కిపోతుంది. కానీ పూర్వం సినిమాలు చూస్తున్నారు కదా, వాసన ఉండిపోతుంది. సినిమాలు చూస్తున్నారు కదా, ఆ వాసన ఉండిపోతుంది. ఆ వాసన కూడా పోవాలి. మీరు ఇంతవరకు ప్రయత్నం చేశారు మానేయటానికి ప్రయత్నం చేశారు, కానీ లోపల వాసన ఉంది, సినిమాల వాసన ఉంది. ఆ వాసన కూడా రాలిపోవాలంటే అది గురువు అనుగ్రహం లేకుండా రాలదు అయ్యా. అవి ఫైనల్గా గురువు నిన్ను అనుగ్రహించకుండా నువ్వు బయటికి మానేసినప్పుడు నీ లోపల వాసన పీడిస్తుంది. నిన్న శరీరం ముసలిదైనా లోపల గింజలు గట్టిగా ఉంటాయి, వాసనలు పోతాయని చెప్పలేము, వాసనలు పోతాయని చెప్పలేము. బయటికి చిక్కిపోవచ్చు వాసనలు, బయటికి పోవచ్చు, అది బయటికి పోయినట్టు అనిపించవచ్చు. ఎక్కడో మనసులో మారుమూల విత్తన రూపంలో ఉంటాయి, అవి కూడా రాలిపోవాలంటే గురువు అనుగ్రహం లేకుండా సాధ్యం కాదు. తర్వాత కంటిన్యూ చేద్దాం, గురువు గురించే కంటిన్యూ చేద్దాం. ఇంకా ఎక్కడెక్కడో శివరాత్రి రోజున మొదలుపెట్టాము. మొదట గురువు, మొదట యోగి, మొదట ఆచార్యుడు, మొదట దక్షిణామూర్తి. ఇంకా కంటిన్యూ చేస్తున్నాం గురువు గురించి, అక్కడ తోడు ముగిస్తాం. ఎక్కడ చించినాడ? మళ్ళీ నెక్స్ట్ ప్రవచనం 19వ తేదీ. ఏంటి అంటున్నాడు? చించినాడ 19వ తేదీ. అక్కడ కూడా గురువు గురించే చెబుతాం. అక్కడ చించినాడులో ఈ నెల 19వ తేదీ కదా, ఈ నెల 19వ తేదీ చించినాడు గీతామందిరంలో, చించినాడు గీతామందిరంలో ఈ నెల 19వ తేదీ. అంచేది అక్కడ కూడా మీరందరూ ఆహ్వానితులు. అంచేది మీరు శ్రవణం కూడా సాధన. ఇప్పుడు మీరు సాధన చేయటం లేదు అనుకోకండి, మీరు వింటున్నారు కదా, అది వింటాం కూడా సాధన. ఇంటికి వెళ్ళి ఈ మాటలు జ్ఞాపకం పెట్టుకోవడం కూడా సాధన. తర్వాత మీకు ధ్యాస కలుగుతుంది, ధ్యానం కలుగుతుంది, అది సాధన. ఇట్లన్నింటి అనంతరం మీకు సమాధి స్థితి కలుగుతుంది. ఈ జన్మలోనే సమాధి స్థితి కలుగుతుంది. ఈ జన్మలోనే మీకు సమాధి స్థితి కలిగినప్పుడు భగవంతుని ఫేస్ టు ఫేస్ మీరు దర్శించగలరు. పుస్తకాలతోటి పని లేదు, సందేహాలతోటి పని లేదు. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నారా, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారా, ఓపెన్గా అలా భగవంతుని దర్శించవచ్చు. భగవంతుడు దర్శనం అయిన తర్వాత మాత్రమే మీకు జీవన్ముక్తి స్థితి అవుతుంది. జీవన్ముక్తి స్థితి కనుక వస్తే అది రమణ మహర్షి గారు చెప్పిన స్టేట్. ఈ శరీరం ఉంటే ఉండనివ్వండి, పోతే పోనివ్వండి, ఉంటే ఎలా పోతే ఎలా, నేను ఉంటాను నాకు తెలిసినప్పుడు, శరీరం ఉన్నా నేను ఉంటాను, శరీరం పోయినా నేను ఉంటాను నాకు అనుభవంలో ఉన్నప్పుడు, శరీరం పోతే ఎలా, ఏమొచ్చింది నాకు నష్టం. ఆ స్థితికి మీరు కూడా చేరుకుంటారు. ఇప్పుడు మీరు అందరూ జీవన్ముక్తులైనప్పుడు మీరింత శ్రద్ధగా శ్రవణం చేస్తున్నందుకు, ఈ సబ్జెక్టు మీరింత శ్రద్ధగా శ్రవణం చేస్తున్నందుకు నాకు సంతోషం మీకు వ్యక్తపరుస్తున్నాను. మరి తిరిగి దర్శనం ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చించినాడు గీత.